మనలో చాలామందిమి ఎన్నో సమాధి కార్యక్రమంలోనూ చూసి ఉంటాము. మనం కనీసం ఒకటి రెండు చూసినా కానీ అవి ఎక్కువే అని నేను అంటాను. క్రైస్తవ సమాధి కార్యక్రమములలో మనము నిరీక్షణను గురించి మాట్లాడుతాము, ఎందుకంటే మనము కోల్పోయిన మిత్రులు మరియు ఆప్తులతో మరలా కలుసుకుంటామని మనకు తెలుసు. కానీ మన లోకములో పాపము కలిగించిన బాధ, కష్టము, శ్రమ మరియు మరణము అంటే మనకు ఇష్టముండదు కాబట్టి మనము ఏడుస్తాము. అసలు పాపము లేకపోతే ఈ సమాధి కార్యక్రమములే ఉండేవి కావని మనము గుర్తిస్తాము. పాపము మన లోకములో, మన కుటుంబములలో, స్వయంగా మన జీవితములలో విధ్వంసమును సృష్టించింది మరియు తుదకు అది మనలను చంపివేస్తుంది. ఇది ఎలా జరిగింది? మన జీవితములలో పాపమునకు అంత శక్తి ఎందుకు ఉంది మరియు అది ఉనికిలో ఎందుకు ఉంది? మనుష్యుడు ఏపాటివాడు అను మన పాఠ్యక్రమములో ఇది మూడవ పాఠము, మరియు దీనికి పాపము యొక్క శాపము అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో మానవ పాపమును గూర్చి, ప్రత్యేకముగా మానవుల మీద దాని యొక్క ప్రతికూల ప్రభావములను గూర్చి బైబిల్ ఏమి బోధిస్తుందో పరీక్షిద్దాము. పాపము అనేక రకములుగాను అనేక శ్రేణులలోనూ ఉన్నది, కాని దేవుని మీద తిరుగుబాటు చేయు ఆత్మ వీటన్నిటికీ కేంద్రమయ్యున్నది. వాస్తవముగా 1647 ప్రచురించబడిన వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజం దానిలోని 14వ ప్రశ్నోత్తరములో పాపమును గూర్చి ఎక్యుమెనికల్ ప్రొటెస్టెంట్ అభిప్రాయమును వ్యక్తపరుస్తుంది. పాపము అంటే ఏమిటి అను ప్రశ్నకు స్పందిస్తూ క్యాటకిజం ఇలా జవాబిస్తుంది. పాపము అనగా దేవుని ధర్మశాస్త్రమును పాటించుటలో తప్పిపోవుట లేక దానిని ఉల్లంఘించుట అయ్యున్నది. ఈ పాఠములో మనము చూడబోచున్నట్లు దేవుని ధర్మశాస్త్రమును ఉపేక్షించుట లేక అలక్ష్యము చేయుట మానవాళి చేసిన మొదటి పాపములోని ముఖ్య సమస్య అయ్యున్నది, మరియు అది నేటికి మన శపించబడిన పరిస్థితికి కారణమయ్యున్నది. పాపము యొక్క శాపము అను మన పాఠం మూడు భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా మానవ పాపము యొక్క ఆరంభమును మనము విశదీకరిద్దాము. రెండవదిగా పాపము యొక్క ముఖ్యమైన స్వభావమును మనము వర్ణించుదాము. మూడవదిగా పాపము యొక్క పరిణామములను మనము పరిగణిద్దాము. మానవ పాపము యొక్క ఆరంభమును చూస్తూ ప్రారంభిద్దాము. మానవ పాపము యొక్క ఉనికిని కాదనలేము. ప్రజలు దేవునికి విరోధముగా, ఒకరికొకరికి విరోధముగా, ఇతర సృష్టములకు విరోధముగా, లోకానికి విరోధముగా మరియు స్వయంగా తమకు విరోధముగా కూడా అన్ని రకముల దురాగతాలను చేస్తుంటారు. అయితే పాపం ఎక్కడి నుండి వచ్చింది? మానవ పాపం యొక్క మూలం ఏమిటి? పాపము మానవాళికి ఏ విధముగా సంక్రమించింది? మానవ పాపము యొక్క ఆరంభమును మనము మూడు దృష్టికోణముల నుండి చూద్దాము. మొదటిగా మానవ జాతిలో పాపం యొక్క ఆరంభమును మనము సమీక్షిద్దాము. రెండవదిగా వ్యక్తులలో పాపము ఎలా ఆరంభమైనదో చూద్దాము. మూడవదిగా మానవ పాపం యొక్క కర్తృత్వమును లేక కారణమైన వ్యక్తిని చూద్దాము. మానవ జాతిలో పాపం యొక్క ఆరంభమును ముందుగా చూద్దాము. మన ఉనికి యొక్క ఆదిలోనే మానవాళి పాపములో పడిపోయింది. వాస్తవానికి మొదటి ఇద్దరు మానవులు అనగా ఆదాము హవ్వలు మానవ జాతిలోనికి పాపమును తెచ్చారు. ఇంతకుముందు పాఠములో మనము చూసినట్లు ఆదాము హవ్వలు పాపము లేనివారిగా సృజించబడ్డారు. వారు పాపము చేయుటకు ముందుగా సిద్ధపడి రాలేదు, మరియు వారు పాపము చేయుటకు ఎలాంటి కారణము లేదు. దేవుడు వారికి ఎంతో దయను చూపాడు. ఆయనను నమ్ముటకు వారి దగ్గర ఎన్నో కారణములు ఉన్నాయి. వారి కొరకు ఆయన ఏర్పాటు చేసిన దైవకృతములలో సంతృప్తి పొందుటకు ఎన్నో కారణాలు ఉన్నాయి, మరియు ఆయన నిబంధన ఆశీర్వాదములలో కొనసాగుతూ నిబంధన శాపములను తప్పించుకొనుటకు కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. నిబంధన ఆశీర్వాదములలో కొనసాగి నిబంధన శాపములను తప్పించుకునుటకు దేవుని నిబంధనలోని షరతులకు వారు విధేయత చూపవలసి ఉండెను. నిబంధనకు విధేయత చూపుటకు చేయవలసిన అనేక కార్యములను ఆదికాండము 1-2 అధ్యాయములు తెలియపరుస్తాయి. దీనిలో మానవులతో భూమిని నింపమని ఆదాము హవ్వలకు ఇవ్వబడిన బాధ్యత, దేవుని సన్నిధి నిలిచియుండుటకు యోగ్యముగా ఉండుటకు దానిని సాగు చేయు బాధ్యత కూడా ఉన్నది. దేవుడు సృజించిన ఇతర జీవులను కూడా వారు ఏలవలసి ఉండినది, మరియు ఏదేను తోటను సాగు చేసి దానిని భద్రపరచు బాధ్యత వారికి ఇవ్వబడినది. దీనితో పాటు వారికి ఒక స్పష్టమైన నిషేధాజ్ఞ ఇవ్వబడింది. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినుట నుండి వారు నిషేధించబడ్డారు. ఈ నిబంధన షరతులు దేవునికి ఇష్టమైన నియమములను మరియు దేవునికి అయిష్టమైన విషయములను సూచించాయి. దేవునికి ఇష్టమైన కార్యములు చేయుట వలన దేవుని నిబంధన ఆశీర్వాదములు అను ప్రతిఫలములు లభించేవి, మరియు దేవునికి అయిష్టమైన కార్యములను చేయుట ద్వారా దేవుని నిబంధన శాపములతో శపించబడేవారు. విచారకరముగా ఆదికాండం 3:1-7 నిషేధించబడిన ఫలమును తినమని సర్పము హవ్వను శోధించినప్పుడు ఆమె భుజించింది. తరువాత ఆమె ఆ పండును ఆదాముకు కూడా ఇవ్వగా అతడు కూడా భుజించాడు. వెంటనే వారు దిగంబరులుగా ఉన్నారని గుర్తించి సిగ్గుపడ్డారు. మానవులను పాపులను చేయు శక్తి ఆ చెట్టులో ఉన్నదని ఆదికాండము చెప్పలేదు. బదులుగా ఆదాము హవ్వల అవిధేయత వారిలో అపరాధ భావనను అవమానమును కలిగించాయి. తరువాత ఆదికాండం 3:8-24 దేవుడు ఆదాము హవ్వలను నిలదీసి వారు చూపిన అవిధేయత కారణంగా వారిని శపించాడు. వేదాంతవేత్తలు ఈ సన్నివేశముల సంగ్రహమును సర్పము శోధించుట మొదలుకొని దేవుని తీర్పు వరకు ఉన్న సన్నివేశములను పతనము అని పిలుస్తారు. మానవాళి దేవుని దయను మరియు ఆశీర్వాదములను కోల్పోవుటకు ఆదాము హవ్వలు చేసిన పాపము కారణమైనది అను ఆలోచనను పతనము అను పేరు ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు ఆదికాండము 3:16 దేవుడు హవ్వతో ఇలా అన్నాడు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. దేవుని శాపములు భూమి మీద దేవుని స్వరూపములను వృద్ధి చేయుటకు హవ్వకు ఇవ్వబడిన బాధ్యతను ముగించలేదు. అయితే ఈ బాధ్యతను నెరవేర్చుట ఆమెకు ఎంతో బాధను కలిగించేదిగా ఉంటుంది అను విషయము మాత్రం నిర్ధారించబడింది. ఇది ఆదాముతో ఆమె యొక్క వైవాహిక సంబంధములో కూడా కలహమును పుట్టించింది. ఆదికాండం 3:17-19 దేవుడు ఆదామును కూడా ఇదే విధముగా శపించాడు. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు, అది ముండ్లతుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్కపు చెమటకార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. భూమిని లోపరుచుకుని సాగుచేయమని ఆదాముకు ఇవ్వబడిన బాధ్యతను దేవుడు ముగించలేదు. ఆయన దానిని బాధాకరముగాను కఠినముగాను చేశాడంతే. దీనికంటే ఎక్కువగా ఆదాము హవ్వలు చేసిన పాపము కారణముగా వారు మరణమును కూడా అనుభవించవలసియుండెను. పతనము కారణముగా దేవుడు స్త్రీ పురుషులకు మరియు వాస్తవానికి సృష్టి యావత్తుకు తీర్పు తీర్చాడు. కాబట్టి ఉదాహరణకు ఆదాము హవ్వలు పతనమునకు ముందు చేసిన పని ఇప్పుడు శ్రమ అయ్యింది. కాబట్టి మానవులకు పనితో ప్రేమద్వేష అనుబంధము ఉంది. స్త్రీ పురుషుల మధ్య అనుబంధము కూడా భ్రష్టమైపోయింది మరియు నీచమైపోయింది. దేవుని యొక్క స్వరూపములను పునరుత్పత్తి చేయుటకు దేవుడిచ్చిన మరొక బహుమానమైన ప్రసవము కూడా మరింత వేదనాభరితమైపోయింది. మరియు విషయమేమిటంటే ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన మంచి వస్తువులను వారు ఆస్వాదించుట కొనసాగించారు, కానీ ఒక విధంగా అవి వక్రీకరించబడ్డాయి మరియు భ్రష్టమైపోయాయి, మరియు వారు వాటిని పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. ఆదాము హవ్వలు పాపము చేయకుండా ఉంటే ఏమి జరిగి ఉండేదో మనకు తెలియదు. మానవులు పాపము చేయనంతవరకు తోటలో నిరంతరము నివసించేవారని కొందరు నమ్ముతారు. ఆదాము హవ్వలు పరీక్షాకాలములో ఉండిరి అని ఇతరులు నమ్ముతారు, మరియు వారు ఆ పరీక్షను అధిగమించియుంటే వారు నిరంతరము నివసించియుండేవారు. కాని వారు పాపము చేశారు, మరియు వారు చేసిన పాపము మానవ జాతిలో పాపము యొక్క ఆరంభమునకు కారణమైనది అనున్నది వాస్తవము. మానవజాతిలో పాపం యొక్క ఆరంభమును చూశాము కాబట్టి ఇప్పుడు వ్యక్తులలోనికి అది ఎలా సంక్రమించిందో చూద్దాము. ఆదాము హవ్వల పాపము మిగిలిన వారినెవ్వరినీ ప్రభావితము చేయకుండా ఉంటే ప్రతి వ్యక్తిగత మానవుడు కూడా ఆదాము హవ్వలు ఎదుర్కొనే ఎంపికలనే ఎదుర్కొనేవారు. పాపరహితముగా ఉండాలా లేక పాపములో పడాలా అని ప్రతి వ్యక్తి అతని కొరకు లేక ఆమె కొరకు వ్యక్తిగతముగా నిర్ణయించుకొనవలసి ఉండేది. అయితే ఆదాము హవ్వల శాపము వారి ప్రాకృతిక వారసులందరికీ అనగా యేసు మినహా అందరికీ వర్తిస్తుంది అని లేఖనము బోధిస్తుంది. రోమాపత్రిక 5:12-19 ఆదాము పాపమును గూర్చి పౌలు వ్రాసిన విధానమును వినండి. ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును, లోకములో ఎలాగు ప్రవేశించెను అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికినీ సంప్రాప్తమాయెను. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆదాము మానవజాతికి నిబంధన అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆదాము చేసిన ఒక్క అవిధేయ కార్యము మానవాళి అంతటి మీదకి శిక్షావిధిని కొని తెచ్చింది. అతడు తనకు మాత్రమే ప్రాతినిధ్యం వహించలేదు గాని తన భార్యకు మరియు ప్రాకృతిక మానవ పునరుత్పత్తి ద్వారా వారిలో నుండి జన్మించు మానవులందరికీ ప్రాతినిధ్యం వహించాడు. అతని పాపము మన పాపముగా ఎంచబడింది మరియు అతని అపరాధము మన అపరాధమయ్యింది మరియు మనము ఆయన అపరాధములో పాలివారమై ఉన్నాము కాబట్టి ఆ అపరాధమునకు దేవుడిచ్చిన శాపమును కూడా మనము పంచుకుంటాము మరణముతో సహా. ఇందుమూలముగానే ఆదాము పాపము మానవ మరణమునకు కారణమైందని మరియు అది మానవులందరినీ పాపులను చేసింది అని పౌలు చెప్పగలిగాడు. ఆదాము ద్వారా పాపము మనందరినీ భ్రష్టులను చేసింది కాబట్టి ఆదాము చేసిన పాపమునకు అపరాధులుగా పాపమునకు బానిసలై మరణశిక్షను పొందిన వారై ఈ లోకములోనికి జన్మించాము. లేక మొదటి కొరింథీ పత్రిక 15:22 పౌలు సెలవిచ్చినట్లు ఆదామునందు అందరూ మృతి పొందుచున్నారు. సంయుక్త ఆధిపత్యము అను సిద్ధాంతము కారణముగా ఆదాము చేసిన పాపము కొరకు దేవుడు మానవులందరినీ బాధ్యులుగా ఎంచాడు. ఆదాము మన సంయుక్త అధిపతి అయ్యున్నాడు మరియు అయ్యుంటాడు. ఇప్పుడు ఒక దేశము లేక రాజ్యమును గూర్చి ఆలోచించుట ద్వారా దీనిని మనము అర్థము చేసుకోవచ్చు. రెండు రాజ్యములు ఉన్నాయి మరియు రెండు రాజ్యములలోనూ రాజులు ఉన్నారు. మీరు రాజ్యము ఏలో పౌరులయ్యున్నారని అనుకోండి మరియు మీ రాజ్యం యొక్క రాజు రాజ్యము బి మీద యుద్ధమును ప్రకటించాడు మరియు అతడు మీ సంయుక్త అధిపతి కాబట్టి మీరు కూడా రాజ్యము బీతో యుద్ధములో ఉన్నారు. వేదాంత శాస్త్రము కూడా ఇలానే పనిచేస్తుంది. ఆదాము మన సంయుక్త అధిపతి అయ్యున్నాడు. అతడు సృజించబడినప్పుడు మనమంతా ఆదాములో ఉన్నాము. అతడు మన సంయుక్త ప్రతినిధి అయ్యున్నాడు కాబట్టి అతడు పతనమైనప్పుడు మనము కూడా అతనితో పాటు పతనమయ్యాము. ఇప్పుడు దీనితో మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే మనము సమస్యలో పడినట్లే. ఎందుకంటే రక్షణ కూడా ఇదే విధముగా పనిచేస్తుంది. క్రీస్తు మన సంయుక్త అధిపతి అయ్యాడు. తద్వారా రోమాపత్రిక 5:5 పౌలు చెబుతున్నట్లు ఆదాములో అందరూ పాపము చేసినట్లు క్రీస్తులో మనమంతా సజీవులమయ్యాము. కాబట్టి మన సంయుక్త అధిపతిగా క్రీస్తు ధర్మశాస్త్రమంతటినీ నెరవేర్చాడు మరియు మొదటి ఆదాము విఫలమైన చోట ఆయన సఫలమై మరణము మీద, నరకము మీద, సమాధి మీద జయమును సాధించాడు. మనకు నీతిని ఆపాదించుటకుగాను ఆయన సంపూర్ణ నీతిని నెరవేర్చాడు మరియు తన పరోక్ష విధేయత ద్వారా మన సంయుక్త అధిపతి అయిన ఆదాము వలన కలిగిన మరణమును తన మీద వేసుకున్నాడు. కాబట్టి ఆయన ప్రత్యక్ష మరియు పరోక్ష విధేయత ద్వారా మన పాపము ఆయన మీద మోపబడింది మరియు ఆయన నీతి మనకు ఆపాదించబడింది. ఇది సంయుక్త ఆధిపత్యమునకు మరొక ప్రక్క అయ్యున్నది. కాబట్టి క్రీస్తు యొక్క సంయుక్త ఆధిపత్యమును మీరు మెచ్చుకునేంతవరకు ఆదాము యొక్క సంయుక్త ఆధిపత్యమును మెచ్చుకోలేరు. దీనిని గురించి ఈ విధముగా ఆలోచించుట కొంచెం వింతగా ఉంటుంది. కానీ ఆదాము ఆధారముగా దేవుడు మానవాళికి తీర్పు తీర్చుట ఆయన చూపిన కృప అనే చెప్పాలి. ఆదాముకు పాపమును తప్పించుకునే శక్తి మనకంటే ఎక్కువ ఉండినది మరియు అతడు మనకంటే తక్కువ శోధనను అనుభవించాడు. పాపము ప్రబలియున్న లోకములో అతడు జన్మించలేదు. అతడు అనేక మంది ఇతరుల ద్వారా పాపభరితమైన ప్రభావములను ఎదుర్కొనలేదు. వాస్తవానికి అతడు తోటలో దేవునితో నడిచాడు మరియు ఆయనతో మాట్లాడాడు. నిస్సందేహముగా దేవుని గురించి అతడు మనకంటే ఎక్కువ జ్ఞానమును, అనుభవమును కలిగియుండెను. సంపూర్ణముగా పాపము లేకుండా సృజించబడుట ద్వారా అతడు మనకంటే గొప్ప వ్యక్తిగత నీతిని కలిగియున్నాడు. క్రీస్తు మినహా పాపమును ఎదిరించగల వ్యక్తిగత సామర్థ్యత ఆదాము కంటే ఎక్కువ ఎవరికీ ఉండలేదు. ఆదాము ఎదుర్కొన్న అదే శోధనను మనము ఎదుర్కొనవలసి ఉంటే మనము మరింత ఘోరముగా విఫలమవుతాము. కాబట్టి అతడు మనకు ప్రతినిధిగా ఉండుట అంటే మనకు గొప్ప లాభము ప్రాప్తించినట్లే. మనకు ఆదాము ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి దేవుడు పాపం యొక్క అపరాధమును మనకు సూటిగా అనువర్తించాడు. అయితే పాపము వ్యక్తులను భ్రష్టపరచు మరియు వారిలో నివసించు ప్రక్రియ విషయంలో వేదాంతవేత్తలు కొంతవరకు భిన్నాభిప్రాయములను కలిగి ఉన్నారు. ఆదాముతో మనము పంచుకొను అపరాధము నిమిత్తము ఒక సరియైన చట్టబద్ధమైన శిక్షగా దేవుని ద్వారా పాపము మనకు సూటిగా అనువర్తించబడింది అని కొందరు నమ్ముతారు. పాపమును మనము మన తల్లిదండ్రుల ద్వారా స్వాస్థ్యముగా పొందుకున్నాము అని మరికొందరు నమ్ముతారు. మన శరీరములు మన తల్లిదండ్రులను పోలిన విధముగా రూపించబడినట్లే ఇది కూడా మనలో ప్రతిబింబించబడింది అని వారు నమ్ముతారు. ఏది ఏమైనా మనము గర్భము దాల్చబడిన సమయము మొదలుకొని పాపము ప్రతి మానవుని కలుషితము చేస్తుంది. దుష్టులు గర్భము నుండే పాపులై ఉన్నారని 58వ కీర్తన 3వ వచనములో మనము చదువుతాము. 51వ కీర్తన 5వ వచనములో బెత్షెబాతో తాను చేసిన వ్యభిచారమును గూర్చి విలపిస్తూ తల్లి గర్భమందు తాను నిర్మించబడిన సమయములోనే అతడు పాపి అని దావీదు ఒప్పుకుంటాడు. కాబట్టి గర్భములో మరణించు శిశువులకు కూడా రక్షణ నిమిత్తము యేసు కావాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసు సెలవిచ్చినట్లు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యేసు ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రానేరరు అను సత్యము ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ మరియు పాపముల నుండి శుద్ధి చేయబడుట అవసరమయ్యున్నదని సూచిస్తుంది. మన పాపము వలన మనమంతా ఆత్మీయముగా మరణించిన స్థితిలో భూమి మీదకి వస్తాము. దీనిని గూర్చి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలలో పౌలు బోధించాడు. మనమంతా మనలో నివసించు పాపము మరియు భ్రష్టమైన స్వభావముతో సంఘర్షిస్తాము. దీనిని గూర్చి రోమాపత్రిక 7వ అధ్యాయము 14-25 వచనాలలో వర్ణించబడింది. ఈ సమస్యలన్నీ ఏదైనా తోటలో ఆదాము చేసిన మొదటి పాపములో నుండి పుట్టుకొచ్చాయి. ఆ అపరాధము మానవ జాతిలో పాపము యొక్క ఆరంభమునకు మాత్రమే కారణము కాలేదు గాని ప్రతి వ్యక్తిగత మానవునిలో పాపమునకు కూడా కారణమయ్యింది. మానవ జాతిలో మరియు వ్యక్తులలో పాపము యొక్క ఆరంభమును ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మానవ పాపము యొక్క కర్తృత్వము మీద దృష్టి పెడదాము. మానవ పాపము యొక్క కర్తృత్వమును గూర్చి మనము మాట్లాడునప్పుడు దీనికి అసలు కారణమైన వ్యక్తిని గూర్చి మనము మాట్లాడుచున్నాము. ఉదాహరణ కొరకు ఒక వ్యక్తి బిలియర్డ్స్ వంటి ఆటను ఆడినప్పుడు ఏమవుతుందో పరిగణించండి. ఒక వ్యక్తి క్యూస్టిక్తో క్యూ బంతిని కొట్టినప్పుడు ఆ బంతి మరొక బంతికి తగిలి దానిని నెడుతుంది. ఒక భాగము యొక్క దృష్టికోణములో నుండి అనేక భాగముల యొక్క కదలికను మనము వర్ణించవచ్చు. ఉదాహరణకు క్యూస్టిక్ క్యూ బంతిని నెట్టింది అని, ఆ క్యూబంతి 2వ బంతిని కదిపింది అని మనము చెప్పవచ్చు. అయితే క్యూబంతి గాని లేక క్యూస్టిక్ గాని ఈ కదలికకు మూలమయ్యున్నదని ఎవరూ చెప్పలేరు. అవును, ముందుగా క్యూస్టిక్ను కదుపుటకు నిర్ణయించుట ద్వారా, తరువాత దానిని కదుపుట ద్వారా ఆటగాడు ఈ ప్రక్రియ అంతటినీ ఆరంభించాడు. మానవులు పాపము చేసిన విషయంలో కూడా ఇలాంటిదే నిజమయ్యున్నది. అవును, మానవ పాపము మరింత సంక్లిష్టమైనది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక చిత్తము ఉన్నది మరియు అతడు నూతన సన్నివేశములను ఆరంభించగలడు లేక కర్తృత్వము చేయగలడు. అయితే ఏదో ఒక చోట ఈ సన్నివేశములన్నిటికీ ఒక మూలము ఉన్నది. మానవాళి పాపములోనికి పతనమగుటను దేవుడు కర్తృత్వము చేశాడని క్రైస్తవ్యం యొక్క విరోధులు నిందించారు. కాబట్టి కర్తృత్వ ఆలోచన చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. అనగా మానవాళి చేసిన పాపము కొరకు వారు దేవుని నిందించుటకు ప్రయత్నించారు. సాధారణంగా వారి మనస్సులలో ఈ 2 ఉద్దేశములలో ఒకటి ఉంటుంది. ఒకవైపున దేవుడు పాపి అయితే ఆయన దేవుడయ్యుండుటకు అర్హుడు కాదు మరియు ఆయన ఆరాధించబడుటకు యోగ్యుడు కూడా కాదు అని కొందరు వాదించారు. మరొక వైపున దేవుడు పాపమునకు మూలమైతే మానవాళి పాపమునకు బాధ్యులు కారని మరియు వారిని శిక్షించుట సరి అయిన పని కాదని కొందరు అన్నారు. అయితే లేఖనం ఏమి సెలవిస్తుంది? ఆదాము హవ్వలు నిషేధించబడిన ఫలమును తిన్న తరువాత దేవుడు సర్పమును ఆదామును మరియు హవ్వను శపించిన విషయము మీకు జ్ఞాపకముండే ఉంటుంది. ఆ తీర్పు తీర్చు సందర్భములో ఆదాము హవ్వలు ఇరువురు మరొకని మీద నెపమును వేయుటకు ప్రయత్నించారు. మరొకని మీద నెపము వేయుటకు మొదటిగా ఆదాము ప్రయత్నించాడు. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనములో ఆదాము ఇలా అన్నాడు, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెనెను. తాను పండుతున్న విషయమును ఆదాము తిరస్కరించలేదుగాని అతడు దానికి బాధ్యత వహించుటను నిరాకరించుటకు ప్రయత్నించాడు. మొదటిగా అతనికి ఫలము తినమని ఇచ్చిన తన భార్య మీద నెపము వేశాడు. రెండవదిగా దేవుడు ఆమెను సృజించాడు కాబట్టి అతడు పరోక్షముగా దేవుని మీద నెపము వేశాడు. ఆదికాండం 3:13 హవ్వ సర్పము మీదికి నెపమును నెడుతూ ఇలా అన్నది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. వారు చేసిన పాపమునకు అంతిమ నెపమును లేక కర్తృత్వమును మరొకని మీద మోపాలని ఆదాము హవ్వలు ఇరువురు వాదించుటకు ప్రయత్నించారు మరియు వారి శిక్షను తప్పించుకునుటకు ఇలా చేసినట్లు అనిపిస్తుంది. కాని దేవుడు వారి తర్కమును అంగీకరించలేదు. వారు ఇతరుల ద్వారా ప్రభావితము చేయబడ్డారు అను విషయమును ఆయన తిరస్కరించలేదు. అయితే ఈ బాహ్య ప్రభావితములు తమ శిక్షను తప్పించుకునుటకు తగిన కారణములను ఇస్తున్నాయి అను విషయము మాత్రం ఆయన తిరస్కరించాడు. కాబట్టి తరువాత వచనములలో స్త్రీని మోసగించినందుకు దేవుడు సర్పమును శిక్షించాడు. దేవుని మీద అపనమ్మకము కలిగియుండునట్లు మోసపోయినందుకు, ఫలమును తిన్నందుకు మరియు తన భర్తను కూడా దారి మళ్లించినందుకు ఆయన హవ్వను శిక్షించాడు. హవ్వ మాటలను విని తప్పుదారి పట్టి ఫలమును తిన్నందుకు ఆయన ఆదామును శిక్షించాడు. దేవుని ఆలోచన ప్రకారం ఆదాము హవ్వలు ఆయన ఆజ్ఞకు అవిధేయులగుటకు నిర్ణయించుకున్నారు. కాబట్టి వారు నిశ్చయముగా అపరాధులై ఉన్నారు. ఈ కథనములో పాపం యొక్క అసలు కర్త సర్పము అని మనము చెప్పవచ్చు. ఎందుకంటే అది పాపము చేయు ఆలోచనను ఆరంభించిన మొట్టమొదటి పాత్ర అయ్యున్నది మరియు మానవాళిని పాపము చేయునట్లు పురికొల్పిన వారిలో మొదటిదై ఉన్నది. అయితే ఆదాము హవ్వలు ఈ సన్నివేశములో తమ స్వతంత్ర ఎంపికలను కూడా చేశారు మరియు ఈ భావనలో మానవ పాపమునకు కర్తలుగా ఉన్నారు. కానీ ఇప్పటికీ ఇది మనలో కొన్ని సామాన్య ప్రశ్నలను లేవనెత్తుతుంది. సర్పము పాపము ఎందుకు చేసింది? పాపము చేసిన మొట్టమొదటి ఆలోచించు సృష్టము ఎవరు? ఆ సృష్టము ఎందుకు పాపము చేసింది? మరియు తన సృష్టములు చేయు పాపములకు దేవుడు బాధ్యుడయ్యున్నాడా? లేఖనము ఈ ప్రశ్నలన్నిటికీ సూటిగా సమాధానం ఇవ్వదు. అయితే అత్యంత ప్రాముఖ్యమైన విషయములకు జవాబు ఇచ్చుటకు అది మనకు తగిన సమాచారమును అందిస్తుంది. అన్నిటికంటే ముఖ్యముగా మరియు మొదటిగా దేవుడు పాపమునకు లేక ఏ ఒక్కరిని పాపము చేయునట్లు పురికొల్పుటకు బాధ్యుడు కాదని లేఖనము ఖచ్చితముగా తెలియజేస్తుంది. వాస్తవానికి దేవుడు తానే స్వయంగా మంచితనమునకు పరిమాణమై ఉన్నాడు. కాబట్టి నిర్వచనము ప్రకారం ఆయన ఏ విషయములో కూడా అపరాధి కాడు. 1 యోహాను 1:5 యోహాను వ్రాసిన మాటలను వినండి. దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయనయందు చీకటి ఎంతమాత్రమునూ లేదు. ఈ పత్రికలో నైతిక పరిశుద్ధతను సూచించుటకు యోహాను తరచుగా వెలుగు అను పదమును ఉపయోగించాడు. చీకటిని మరియు దాని పరిణామములను సూచించుటకు చీకటి అను పదమును ఉపయోగించాడు. ఇక్కడ విషయము చాలా స్పష్టముగా ఉంది. దేవుడు సంపూర్ణముగా పాపరహితుడై ఉన్నాడు. దేవుడు తానే స్వయంగా మంచి మరియు చెడుకు ఉన్నతమైన పరిమాణముగా ఉన్నాడు. ఆయనకు వెలుపల తీర్పు తీర్చగల ఏ ఉన్నతమైన నైతిక పరిమాణము లేదు. అంతేగాక దేవుడు పాపమును ద్వేషిస్తాడని 2 పదేశకాండము 25:16, 5వ కీర్తన 4వ వచనం మరియు జకర్యా గ్రంథము 8:17 వంటి చోట్ల లేఖనములు బోధిస్తాయి. మరియు ఆయన పాపము ద్వారా శోధింపబడలేడని 1 యాకోబు 3:13 సెలవిస్తుంది. అయితే దేవుడు పాపము లేనివాడు మరియు దేవుడు పాపమును ద్వేషిస్తాడు మరియు పాపమును నిరోధించగల శక్తి ఆయనలో ఉన్నది. అయినప్పటికీ అసలు పాపము ఎందుకు సంభవించింది? పాపము లేని సర్వశక్తిగల సృష్టికర్త పాపములోనికి నడిపించు సృష్టిని ఎలా చేయగలడు? అనేక మంది వేదాంతవేత్తలు దేవుని సృష్టముల చిత్తము యొక్క స్వతంత్రము లేక స్వేచ్ఛ దృష్ట్యా దీనికి జవాబిచ్చుటకు ప్రయత్నిస్తారు. ఎవరైనా వేదాంత శాస్త్రమును గూర్చి, బైబిలును గూర్చి, క్రైస్తవ విశ్వాసమును గూర్చి కొంతసేపు ఆలోచన చేస్తే దేవుడు పాపమునకు కర్త ఎందుకు కాదు అను ప్రశ్న ఏదో ఒక సమయంలో వారి మనస్సులలో తలెత్తుతుంది. మరియు జరుగుతున్న ప్రతి విషయము ఒక దివ్యమైన ప్రణాళికలో భాగమయ్యున్నది అను సత్యమును ఉద్ఘాటించాలని నేననుకుంటాను. కాబట్టి దేవుడు నిత్యత్వము నుండి ఉన్నవాడు మరియు మనము చూచుచున్న ప్రతిదానికి ఆయన ప్రణాళికను రూపొందించాడు మరియు వాటి కొరకు ఒక దివ్యమైన ఉద్దేశమును కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి నిత్యత్వము నుండి నిత్యత్వ భవిష్యత్తు కొరకు నియమించబడిన ప్రణాళిక ఒక మహిమకరమైన ఉద్దేశ్యమును నెరవేర్చుతుంది. అయితే దేవుడు పాపమునకు కర్త అని మాత్రం మనము చెప్పము. ఎందుకంటే దేవుడు పాపము చేయగల సామర్థ్యము గల కారకుడు కాదు, అనగా ఆయన పాపకార్యమును చేయలేడు. దేవుడు నైతికముగా బాధ్యులైన వారిని సృజించాడు, మరియు మంచి చెడ్డలను ఎన్నుకొను సామర్థ్యమును వారికి ఇచ్చాడు. కాబట్టి అనుమతి అను అంశమును మనము తీవ్రంగా ఉద్ఘాటిస్తాము, మరియు మేలు జరిగినప్పుడు అది దేవుని కృప ద్వారా కలిగింది అని, దేవుడు మంచిని నియమించాడని వెంటనే చెబుతాము. చెడు జరిగినప్పుడు మాత్రం అది దేవుని చిత్తమునకు ఆధీనములో జరిగింది, మరియు దేవుడు దానిని అనుమతించాడు అని చెబుతాము. ఇది ఆ తోట దినములు మొదలుకొని సాతాను యేసు పాదములపై పడి ఆయన ప్రభువని ప్రకటించు దినము వరకు జరుగుతూనే ఉంటుంది. అనేక వేదాంత శాస్త్ర పరంపరలు నిర్ణయ స్వేచ్ఛను అనేక విధాలుగా అర్థము చేసుకుంటాయి. అయితే ఇవాంజలికల్ క్రైస్తవులు మాత్రం ఈ క్రింద ఇవ్వబడిన సన్నివేశములు మరియు కారణముల క్రమమును అనుసరిస్తారు. మొదటిగా, దేవుడు దేవదూతలను సృజించి వారికి పాపము చేయుట మరియు పాపమును తప్పించుకునుట మధ్య నిర్ణయించుకుని స్వతంత్ర స్వేచ్ఛను అనుగ్రహించాడు. దేవదూతలు పాపము చేయుటకు నిర్ణయించుకున్నప్పుడు వారు దేవుని అనుగ్రహమును కోల్పోయి దయ్యములుగా మారిపోయారు. యూదాపత్రిక 6వ వచనము దీనిని గూర్చి ఈ విధముగా మాట్లాడుతుంది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో దేవుడు బంధించి భద్రము చేసెను. పతనమైన ఈ దేవదూతలను వర్ణించుటకు 2వ పేతృపత్రిక 2వ అధ్యాయము 4వ వచనము కూడా ఇదే భాషను ఉపయోగిస్తుంది. దేవదూతలు పతనమైన తరువాత దేవుడు మానవాళిని సృజించి వారిని ఏదైన తోటలో ఉంచాడు. దేవదూతల వలనే మానవులు కూడా పాపము చేయుటకు మరియు పాపమును తప్పించుకునుటకు తగిన స్వతంత్ర స్వేచ్ఛతో సృజించబడ్డారు. క్రీస్తు శకము 354 నుండి 430 కాలములో జీవించిన హిప్పో పట్టణ బిషప్ అయిన అగస్టిన్ దీనిని పొస్సే నాన్ పెక్కారే స్థితి అని వర్ణించాడు. ఈ లాటిన్ మాటను పాపము చేయు సామర్థ్యమును కలిగియుండుట అని అనువదించవచ్చు. అయితే వేదాంత శాస్త్ర ఉపయోగములో ఈ పదమును పాపమును తప్పించుకుని సామర్థ్యము అని అనువదిస్తారు. అగస్టిన్ మాటల ప్రకారం ఆదాము హవ్వలు పాపమును పూర్తిగా తప్పించుకోగల శక్తితో సృజించబడ్డారు. అయితే పాపము చేయు సామర్థ్యము కూడా వారిలో ఉండెను. మానవాళిని ఏదేను తోటలో ఉంచిన తరువాత పతనమైన దేవదూతలలో ప్రముఖుడైన సాతాను సర్పము రూపమును దాల్చాడు. ఈ రూపములో అతడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము యొక్క నిషేధించబడిన ఫలమును తిన్నట్లు హవ్వను మోసగించాడు. ఆదికాండము ఈ సర్పమును సాతానుగా గుర్తించినప్పటికీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనము మరియు 20వ అధ్యాయము 2వ వచనము సాతానును ఆది సర్పము అని పిలుస్తాయి. మరియు మత్తయిసువార్త 4వ అధ్యాయం 6వ వచనములో హవ్వను మోసగించుటకు తోటలోని సర్పము ఉపయోగించిన యుక్తులనే సాతాను యేసుకు విరోధముగా ఉపయోగించుటకు ప్రయత్నించాడు. ఈ రెండు సందర్భాలలో దేవుని మాటలను ఉద్ధరణముగా చెప్పి వాటిని తప్పుగా అనువర్తించు ప్రణాళిక ఉపయోగించబడింది. ఈ కారణముల చేత అనేక మంది ఇవాంజలికల్ వేదాంతవేత్తలు ఏదేను తోటలోని సర్పమును సాతానుతో పోల్చారు. ఏది ఏమైనా హవ్వా మరియు తర్వాత ఆదాము ఇరువురు నిషేధించబడిన ఫలమును తిన్నారు అని ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము నివేదిస్తుంది. వారికి దేవుని ఆజ్ఞ తెలిసియుండి కూడా ఆయనకు అవిధేయత చూపుటకు నిర్ణయించుకున్నారు. అంతరంగ లేక బాహ్యశక్తి నుండి వారి మీద ఏ విధమైన ఒత్తిడి ఉంచబడలేదు. వారి మనస్సులు మరియు నిర్ణయాలు వారివే. ఈ విధముగా తమ పాపములకు మానవులే బాధ్యులయ్యున్నారు గాని దేవుడు కాదు. ఇప్పుడు మానవులు పాపము చేయుటకు దేవుడు ఎందుకు అనుమతిని ఇచ్చాడని మనము అడగవచ్చు. దానివలన ప్రయోజనం ఏమి కలిగింది? ఆదాము హవ్వలు పాపము చేయుటకు దేవుడు ఎందుకు అనుమతించాడు అను ప్రశ్నను క్రైస్తవులు నిత్యము సమంజసముగానే అడుగుతుంటారు. సర్వశక్తిగల దేవుడు ఈ భయంకరమైన పరిణామాలను శతాబ్దముల పాటు సహస్రాబ్దుల పాటు కలుగు మరణమును శ్రమను మరియు మానవ బాధను ముందుగానే ఎరిగియుండి కూడా గ్రహించలేకపోయాడు అను విషయమును మనము జీర్ణించుకోలేము. దేవుడు దీనిని ఎందుకు అనుమతించాడు మనకు తెలియదు అంతే. మరియు మనము మన న్యాయాధిపతికి తీర్పు తీర్చుటకు నిలువబడి ఆయన స్వభావమును గుర్చి కఠినమైన నైతిక ప్రశ్నలను అడుగుట వింతగా ఉంటుంది. కాని చివరికి దేవుడు తన అపరిమితమైన జ్ఞానము మరియు మంచితనములో నాటబడియున్న గుణాంకాలను ఉపయోగించి కార్యములు చేశాడని విశ్వాసము బోధిస్తుంది అని నా ఆలోచన. ఆయన ఇట్టి మానవ స్వాతంత్ర్యమును మరియు గౌరవమును ఉద్దేశించినప్పటికీ ఆయన దీనిని చూసే ఉంటాడు మరియు ఈ అద్భుతమైన మానవ పరిశోధనను ఆరంభములో తీసివేయుట కంటే దీనివలన గొప్ప మేలు జరిగియుండేది. మరియు నా ఆలోచన ప్రకారం చివరికి ప్రజలు బాధాకరమైన తిరుగుబాటును చూపినప్పటికీ ఈ మానవ పరిశోధనతో దుష్టత్వము మీద మహిమకరమైన విజయమును మరియు అంత్యదినమందు దేవుడు చేయు అద్భుతమైన మేలును కృతజ్ఞతతోనూ ఆశ్చర్యముతోనూ చూసేంతవరకు ఈ ప్రశ్నకు జవాబును మనము చూడలేము. దేవుని అద్భుతమైన విజయము ఎంత గొప్పగా ఉంటుందో మనకు స్పష్టమైన అవగాహన కూడా లేదు. దేవుని ఉద్దేశ్యములు మనకు ఎల్లప్పుడూ స్పష్టముగా కనిపించవు మరియు లోకములోనికి పాపమును అనుమతించుటకు ఆయన కలిగియుండిన కారణములు కొంతవరకు మర్మాత్మకమైనవిగా ఉన్నాయి. దేవుడు మనలను పాపము నుండి దూరముగా ఉంచినట్లయితే చరిత్ర వేరొక విధముగా ఉండేది అనుమాట నిజమే. అయితే దేవుడు మన కొరకు ఈ మార్గమును నిర్ణయించాడు అను విషయము మాత్రం స్పష్టముగా ఉన్నది. ఎఫెసి పత్రిక 1:11 పౌలు వ్రాసినట్లు, దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. జరుగుచున్నది ఏదీ కూడా దేవుని ప్రణాళికకు లేక నియంత్రణకు వెలుపల లేదు. కాబట్టి మానవ పాపమును ఆయన అనుమతించుటలో కూడా ఏదో ఒక కారణము ఉంది. కనీసం మనము పాపము చేయకుండా ఉంటే మరుగు చేయబడియుండు ఆయన అనేక గుణములను వ్యక్తపరచుటకు మన పాపము అవకాశమును ఇచ్చింది అని మనము ఉద్ఘాటించవచ్చు. ఉదాహరణకు మానవ పాపమునకు స్పందనగా ఆయన కొన్నిసార్లు కరుణను మరియు దీర్ఘశాంతమును కనుపరుస్తాడు, మరికొన్నిసార్లు ఉగ్రతను వ్యక్తపరుస్తాడు. ఈ గుణముల వ్యక్తీకరణ ద్వారా దేవుని మనము తెలుసుకోవచ్చు మరియు ఆయన మహిమను పొందుతాడు. కాబట్టి మన పాపముతో వ్యవహరించుట ద్వారా ఆయన మహిమను పొందుతాడు అను భావన కూడా ఉన్నది. తుదకు పాపము విశ్వాసుల ప్రయోజనము కొరకు పనిచేస్తుంది అని మరియు మనలను దీవించాలని ఆయన కలిగి ఉన్న ప్రణాళికలో ఒక ఉపయోగకరమైన భాగము అవుతుంది అని కూడా మనము ఉద్ఘాటించవచ్చు. రోమాపత్రిక 8:28 మనము చదివినట్లు, దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు చేయు ప్రతిదీ సరి అయినది మరియు మంచిది. ఆయనలో ఏ విధమైన పాపము లేదు. కాబట్టి మానవ పాపము ఏదో ఒక విధముగా ఆయన పరిశుద్ధతను దారి మళ్లిస్తుంది అని మనము ఎన్నడూ ఊహించకూడదు. భిన్నముగా దేవుడు తన మహిమను బయలుపరచుటకు, క్షమాపణ ద్వారా ఆయన కరుణను మరియు దయను వ్యక్తపరచుటకు, మరియు తీర్పు ద్వారా ఆయన న్యాయమును మరియు ఉగ్రతను వ్యక్తపరచుటకు మానవ పాపము ఒక అవకాశమును ఇస్తుంది. మరియు ఈ విషయములన్నీ ఆయన నిశ్చితమైన పవిత్రతను మరియు మంచితనమును కనుపరుస్తాయి. కాబట్టి మానవ జాతిలో మరియు వ్యక్తిగతముగా మానవులలో పాపం యొక్క ఆరంభమును గూర్చి మనము ఆలోచించినప్పుడు దీనికి నెపము అనున్నది పూర్తిగా మానవుల భుజముల మీద మోపబడి ఉంటుంది అని మనము ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి. మానవ పాపము యొక్క ఆరంభము దృష్ట్యా పాపం యొక్క శాపమును ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు పాపం యొక్క ప్రధానమైన స్వభావమును చూద్దాము. దేవుడు నిషేధించు, ఖండించు లేక శపించు విషయముల యొక్క ఉదాహరణలను చూచుట ద్వారా లేఖనములలో పాపమును మనము సులువుగాను ఖచ్చితముగాను గుర్తించవచ్చు. ఇలా చేసినప్పుడు పాపము కొరకు బైబిలు విభిన్నమైన పదజాలమును ఉపయోగించుచున్నట్లు మనము చూడవచ్చు. అది తరచుగా పాపమును అన్యాయము, నేరము, చేయవలసిన కార్యమును చేయకుండుట, దారితప్పిపోవుట, భ్రష్టత్వము, వ్యర్థత, మోసము, గాయపరచుట, తిరుగుబాటు, అపవిత్రత, ద్రోహము, స్వామిద్రోహం, ఆతురత, కామాతురము, లోభము వంటి పదముల ద్వారా వర్ణిస్తుంది. ఈ పట్టిక చాలా సుదీర్ఘముగా ఉంది మరియు ప్రతి పదమును గూర్చిన మన చర్చ కూడా సుదీర్ఘముగా ఉన్నది. కాబట్టి పాపమును గుర్తించుటకు లేఖనము ఉపయోగించు ప్రతి పదము యొక్క అర్థమును విశదీకరించుటకు బదులుగా పాపము యొక్క సామాన్య గుణముల మీద మనము దృష్టి పెడదాము. పాపము యొక్క స్వభావమును మనము రెండు భాగములలో వివరిద్దాము. మొదటిగా పాపము ప్రధానముగా దుర్నీతి అయ్యున్నదని మనము చూద్దాము. రెండవదిగా పాపము ప్రేమ లేకపోవుట అని చూద్దాము. పాపము దుర్నీతి అయ్యున్నదని ముందుగా చూద్దాము. దేవుని ధర్మశాస్త్రము మనకు అనవసరమైనదని లేక మనకు హానికరమైనదని నేడు క్రైస్తవులు ఆలోచించుట చాలా సామాన్యమైన విషయమై ఉన్నది. సాధారణముగా రక్షణలో ధర్మశాస్త్రం యొక్క పాత్రను గూర్చి పౌలు చేసిన బోధను వారు అపార్థము చేసుకుంటారు కాబట్టి ఇలా జరుగుతుంది. అవును, ధర్మశాస్త్రము మనలను రక్షించలేదు అన్నమాట వాస్తవమే. అది మనలను కేవలము శిక్షించగలదు. ఇందుమూలముగానే గలతీ పత్రిక 5:4 పౌలు ఇలా వ్రాశాడు, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఖచ్చితముగా ఈ కారణము చేతనే పాపమును గుర్తించుటకు మరియు వర్ణించుటకు ధర్మశాస్త్రము మనకు సహాయపడుతుంది. మన దుర్నీతిని గుర్తించుటకు ధర్మశాస్త్రము కలిగి ఉన్న శక్తి అది మనలను ఖండించున్నట్లు చేస్తుంది. రోమాపత్రిక 5:20 పౌలు వ్రాసినట్లు, అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, పాపమెక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ధర్మశాస్త్రము విభిన్నమైన మార్గములలో పాపమును పెంచుతుంది. ఉదాహరణకు ధర్మశాస్త్రము ఇవ్వబడకముందు వర్తించని షరతులను అది మన మీద మోపుతుంది, మరియు అది నిషేధించు వాటి మీదకి దృష్టిని ఆకర్షించుట ద్వారా అది మనలోని పాపపు వాంఛలను రేపుతుంది. అయినను ధర్మశాస్త్రము మంచిదయ్యున్నది. ఇది అప్పటికీ దేవుని స్వభావం యొక్క నిజమైన ప్రతిబింబముగాను పాపమునకు కొలతగాను ఉన్నది. రోమాపత్రిక 7:12 పౌలు వ్రాసినట్లు, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. దేవుని ధర్మశాస్త్ర విధులన్నీ మానవ జీవితమునకు అంతరాయము కలిగించుటకు ఇవ్వబడినవని ప్రజలు చాలాసార్లు తప్పుగా ఆలోచిస్తారు. వాస్తవానికి ఇది నిజము కాదు. మానవాళి సరిగా జీవించుటను నేర్చుకునుటకుగాను మానవాళికి దేవుని ధర్మశాస్త్రము ఇవ్వబడినది. కానీ పాపము కారణముగా మానవులు ఈ విధముగా జీవించుట సాధ్యపడదు కాబట్టి పాపులైన మానవులు ధర్మశాస్త్రమును అపార్థము చేసుకుంటారు. అయితే ఒక వ్యక్తి దేవుని తెలుసుకున్న తరువాత దేవునిలో ఒక మంచి మరియు పరిపూర్ణమైన జీవితమును పొందుకొనుటకుగాను ఆ వ్యక్తికి దేవుని ధర్మశాస్త్రము ఇవ్వబడింది అని అతడు స్పష్టముగా తెలుసుకుంటాడు. దీని ద్వారా సత్యములో ఒక విశ్వాసి దేవుని ధర్మశాస్త్రమునకు అనుకూలముగాను కృతజ్ఞతతోనూ స్పందించాలి. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రములు అతనిని భద్రపరుస్తాయి, కాపాడతాయి మరియు నడిపిస్తాయి. దేవుని వాక్యము ప్రకారం దేవుని ధర్మశాస్త్రము స్వయంగా పరిపూర్ణమై ఉన్నది. మానవాళి యొక్క దుర్నీతి గల స్వభావము ఏదేను తోటలో వారు పడిపోయిన సందర్భములో మరలా మరలా కనిపిస్తుంది. ఆదాము హవ్వలకు దేవుడు ఒకే స్పష్టమైన నిషేధాజ్ఞను ఇచ్చాడు, మరియు ఆ నియమమును సూటిగా ఉల్లంఘించుట ద్వారా వారు పాపము చేశారు. ఆ దినము మొదలుకొని ప్రతి పాపము దుర్నీతిని ప్రతిబింబించింది. మానవాళితో దేవుని నిబంధన అనుబంధము దృష్ట్యా పాపం యొక్క దుర్నీతిని గూర్చి ఆలోచించండి. దేవుని నిబంధన మన పట్ల ఆయన దయను కనుపరుస్తుంది అని, మన నుండి స్వామిభక్తిని కోరుతుంది అని, మన స్వామిభక్తికి మరియు స్వామిద్రోహమునకు తగిన పరిణామములను ఇస్తుంది అని మనము ప్రస్తావించాము. ఇప్పుడు దేవుడు మన యొద్ధ నుండి ఆశించు స్వామిభక్తిని వర్ణించున్నదే ధర్మశాస్త్రము. ఆయన ఆమోదించు మరియు ఆశీర్వదించు ప్రతిదీ, అది లేఖనములో స్పష్టముగా ఇవ్వబడినా ఇవ్వబడకపోయినా నిబంధన ధర్మశాస్త్రములో ఒక అవసరతగా ఉన్నది. మరియు ఆయన ఖండించు మరియు శపించు ప్రతిదీ, అది లేఖనములో స్పష్టముగా ఖండించబడినప్పటికీ ఖండించబడకపోయినప్పటికీ నిబంధన ధర్మశాస్త్రములో నిషేధాజ్ఞ అయ్యున్నది. కాబట్టి మనము చేయు ప్రతిదీ దేవుని నిబంధనకు విధేయత చూపుట ద్వారా చేయునది అవుతుంది, లేక ఆయన ధర్మశాస్త్రం యొక్క ఉల్లంఘన అయ్యుంటుంది. మన హృదయములలో ఉన్న ప్రతి ఆలోచన అయితే దేవుని మహిమను మరియు ఆయన సంతోషమును కోరుతుంది, లేక మన సొంత సంతృప్తిని వెతుకుతుంది. మనము ఆలోచించు ప్రతి ఆలోచన, మనము చేయు ప్రతి కార్యం, మనము అనుభవించు ప్రతి భావన అయితే దేవుని నిబంధన రాజ్యమును నిర్మించుటకు ఒక అడుగు అవుతుంది, లేక దాని రాజుకు విరోధముగా చూపు తిరుగుబాటు అవుతుంది. ఇందుమూలముగానే 1 యోహాను పత్రిక 3:2-4 అపోస్తలుడైన యోహాను ఈ విధముగా వ్రాస్తున్నాడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడయ్యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ వాక్యభాగములో యోహాను ధర్మశాస్త్ర ఉల్లంఘనను యేసువలే జీవించు సంపూర్ణ పవిత్రతతో వ్యతిరేకముగా చూపాడు. అతడు ఆ రెండు ఎంపికలను మాత్రమే చూశాడు. అయితే మనము పాపము లేని వారిగా అయినా ఉండాలి, లేక దుర్నీతిపరులై ఉండాలి. లేఖనములో ఇవ్వబడిన లెక్కింపదగిన, చేయవలసిన మరియు చేయకూడని వాటితో ధర్మశాస్త్రము పరిమితము కాలేదని యోహాను నమ్మాడు. బదులుగా అది దేవుని యొక్క పూర్ణమైన స్వభావమును క్రోడీకరిస్తుంది. ఆ స్వభావము స్వయంగా ధర్మశాస్త్రము యొక్క ఉన్నతమైన నెరవేర్పుగా ఉన్నది, మరియు లేఖనములో వ్రాయబడిన ధర్మశాస్త్రము దానిని వర్ణిస్తుంది అంతే. కాబట్టి దేవుని పరిశుద్ధ స్వభావమునకు వ్యతిరేకముగా ఉన్న ప్రతిదీ ఆయన ధర్మశాస్త్రమును ఉల్లంఘిస్తుంది. యాకోబు పత్రిక 2:10-11 వచనాలలో యాకోబు దీనిని గూర్చి మాట్లాడిన విధానమును వినండి. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియూ చెప్పెను. యాకోబు ఆలోచనలు యోహాను ఆలోచనలను పోలినవిగా ఉన్నాయి. లేఖనములోని ప్రతి ఆజ్ఞ ఒకే దేవుని నుండి బయలువస్తుంది, మరియు దేవుని సంపూర్ణముగా సంతోషపరచుటకు మనము దానిని పాటించవలసి ఉంటుంది. మన స్వభావమునకు దేవుడు స్వయంగా ఉన్నతమైన పరిమాణమై ఉన్నాడు, మరియు ధర్మశాస్త్రము ఆ పరిమాణమును మనకు బయలుపరుస్తుంది. దేవుని పూర్తిగా బయలుపరచుట కొరకు ధర్మశాస్త్రము ఇవ్వబడలేదు, ఎందుకంటే దేవుడు అపరిమితమైనవాడు మరియు ఊహకు అందనివాడు. ఏ మాటలు కూడా ఆయనను ఎన్నడూను పూర్తిగా వర్ణించలేవు. బదులుగా ధర్మశాస్త్రము ఆయన స్వభావమును క్రోడీకరిస్తుంది అంతే. అదేవిధముగా ధర్మశాస్త్రము స్పష్టముగా చెప్పు వాటిని మాత్రమే చేయుటకు మనము బాధ్యులము కాదు. ఆ ధర్మశాస్త్రము వర్ణించు దేవుని పూర్ణమైన స్వభావమును మనము అనుసరించు వారిగా ఉండాలి, మరియు మనము పడిపోయిన ప్రతిసారి మన పాపము దుర్నీతి అని సరిగానే వర్ణించబడుతుంది. దుర్నీతి పాపము యొక్క స్వభావము అని చూశాము కాబట్టి అది ప్రేమ లేకపోవుట అను ఆలోచనను కూడా చూద్దాము. ఆదాము హవ్వలు దేవునికి విరోధముగా మొదటి పాపము చేసినప్పుడు దేవుని పట్ల మరియు ఒకరికొకరి పట్ల ఘోరమైన ప్రేమలేనితనమును కనుపరచారు. మనము పాపము చేసినప్పుడు కూడా ఇలానే చేస్తున్నాము. మన పాపము దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల ప్రేమలేనిదై ఉన్నది. ఇప్పుడు ప్రేమ లేకపోవుట అంటే ఏమిటో అర్థము చేసుకునుటకు ప్రేమ కలిగియుండుట అంటే ఏమిటో వివరిస్తూ ఆరంభిద్దాము. ప్రేమను గూర్చి అనేక రకముల ఆలోచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమను గూర్చి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను గూర్చి, స్నేహితుల మధ్య ప్రేమను గూర్చి, న్యాయము మరియు ఆదర్శముల పట్ల ప్రేమను గూర్చి, ఆహారము పట్ల ప్రేమను గూర్చి లేఖనము మాట్లాడుతుంది. అయితే దేవుని మరియు మానవాళిని ప్రేమించుటను గూర్చి అది మాట్లాడునప్పుడు అది మనస్సులో మరొక ఆలోచనను కలిగి ఉంటుంది. ఇది మన నిబంధన బాధ్యతల పట్ల స్వామివక్తిని చూపు ప్రేమయ్యున్నది, మరియు నిబంధన నిమిత్తము ఇతరుల పట్ల చూపు దయగల ప్రేమయ్యున్నది. యోహాను సువార్త 14:15 వచనములో యేసు శిష్యులతో పలికిన మాటలను గూర్చి ఆలోచించండి. మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందురు. మనము ప్రేమించువానికి మన మీద అధికారము ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రేమ విధేయత రూపంలో సరిగా వ్యక్తపరచబడుతుంది. నీవు నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు అని ఒక బిడ్డ తమ తల్లిదండ్రులకు చెప్పుటను మీరు ఊహించగలరా? లేక ఇదే విషయమును మీ స్నేహితులలో ఒకరికి చెప్పుటను గూర్చి ఊహించగలరా? మనము అలా చెప్పలేము. స్నేహితులు తమకు విధేయులు కమ్మని తమ స్నేహితులను ఆజ్ఞాపించలేరు. అలాగే ఒక బిడ్డకు తమ తల్లిదండ్రుల మీద అధికారము లేదు. అయితే తనను ఒక బిడ్డ వలె లేక ఒక స్నేహితుని వలె ప్రేమించమని యేసు తన శిష్యులను కోరుటలేదు. వారి నిబంధన రాజుగా ఆయనను ప్రేమించమని ఆయన వారిని సవాల్ చేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 5:3 యోహాను ఇదే ఆలోచనను వ్యక్తపరుస్తూ ఇలా వ్రాశాడు. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మరియు 2 కొరింథీయులు 6:5-6 ప్రేమను మరియు నిబంధన విధేయతను దేవుడు ఈ విధముగా అనుసంధానపరచాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణశక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఈ 2 వాక్యభాగములలో ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుటను దేవుడు ప్రేమ యొక్క ప్రాథమిక వ్యక్తీకరణగా ఎంచాడని మనము నేర్చుకుంటాము. నా ఆలోచన ప్రకారం దేవుని ప్రేమించుట దేవునికి విధేయులగునట్లు పురికొల్పుతుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన నన్ను ప్రేమించి నేను ఆయనను తిరిగి ప్రేమిస్తే నా కొరకు ఆయన చెల్లించిన వెలను నేను అర్థము చేసుకుంటాను, మరియు ఆయన కొరకు ఏమైనా చేయుటకు సిద్ధపడతాను. కొందరు మానవులతో నాకు ఇలాంటి అనుబంధము ఉంది. దేవుని వలె కాదుగాని నా భార్యతో నాకు ఇలాంటి సంబంధం ఉంది. ఆమె నన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు కాబట్టి ఆమె నా యొద్ద నుండి ఆశించు ప్రతిదానిని నేను ఆమె కొరకు చేస్తాను. బదులుగా నేను ఆమెను ప్రేమిస్తాను. అయితే నన్ను సంతోషపరచుటకు, నన్ను పవిత్రపరచుటకు, మరియు దేవుడు కోరిన పురుషుని వలె నన్ను సిద్ధపరచుటకు మా వివాహములో ఆమె చెల్లించిన వెలను నేను అర్థము చేసుకుంటాను. కాబట్టి దీనిని గుర్తించినప్పుడు ఆమె కొరకు నేను ఏ విధమైన పురుషునిగా ఉండాలో అలా అగుటకు నాకు ఒక గొప్ప ప్రోత్సాహము కలుగుతుంది. మరియు సత్యం ఏమిటంటే దేవుడు మానవుడు అనుబంధములో కూడా ఖచ్చితముగా ఇలానే జరుగుతుంది అని నా ఆలోచన. ఆ ప్రేమను గూర్చి మరియు ఆ వెలను గూర్చి మనము తెలుసుకున్న తరువాత మనం ఏమైనా చేయుటకు సిద్ధపడతాము. ప్రజలు ఆయన అంటే భయపడతారు కాబట్టి, లేక వారికి ప్రతిఫలం ఇవ్వాలి కాబట్టి ప్రజలు తనకు విధేయులు కావాలని దేవుడు కోరలేదు. బదులుగా వారు ఆయనను గౌరవిస్తారు కాబట్టి, వారు ఆయన చూపు దయకు కృతజ్ఞులు కాబట్టి, వారు ఆయన నిబంధనకు విధేయులవుతారు కాబట్టి, మరియు వారు తమ హృదయములలో ఆయన ధర్మశాస్త్రమును దాచుకునియుంచుతారు కాబట్టి వారు ఆయనకు విధేయులు కావాలని ఆయన కోరతాడు. ఇందుమూలముగానే లేఖనము దేవుని నిబంధనను గుర్చి ప్రేమ అను పదమును ఉపయోగించి మాట్లాడుతుంది. ఉదాహరణకు ద్వితీయోపదేశ కాండము 7:9-13 ఈ మాటలను వినండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మతగిన దేవుడుననియు తెలిసికొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో దీవించును. ఈ వాక్యభాగంలో దేవుని ప్రజల పట్ల ఆయన ప్రేమ మరియు ఆయన పట్ల ప్రజల ప్రేమ నిబంధన నమ్మకత్వము దృష్ట్యా వర్ణించబడింది. మత్తయిసువార్త 22:34-40 మరియు మార్కుసువార్త 12:28-31 ధర్మశాస్త్రములోని గొప్ప ఆజ్ఞను గూర్చి మాట్లాడినప్పుడు యేసు మనస్సులో ఇదే ఉన్నది. ఈ వాక్యభాగములలో ధర్మశాస్త్ర నిపుణుడైన ఒక పరిసయునితో యేసు సంభాషించుచున్నాడు. ధర్మశాస్త్రములోని నియమములు ఒకదానితో ఒకటి పొంతన ఎలా కలిగి ఉన్నాయి అనుటను గూర్చి యేసు యొక్క అవగాహనను పరీక్షించుటకు రూపొందించబడిన ఒక ప్రశ్నను పరిసయుడు అడిగాడు. విశేషముగా ధర్మశాస్త్రములోని అత్యంత ముఖ్యమైన నియమము ఏమిటి అని అతడు యేసును అడిగాడు. ద్వితీయోపదేశకాండము 6:5-6 మరియు లేవియకాండము 19:18 మాటలను ఉపయోగిస్తూ యేసు స్పందించాడు. మత్తయిసువార్త 22:37-40 యేసు పలికిన మాటలను వినండి. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని అతనితో చెప్పెను. మొదటిగా ఈ నియమములు దేవుని ధర్మశాస్త్రము యొక్క సంపూర్ణ స్వభావమును ప్రతిబింబించుటకు ఉద్దేశించబడిన విస్తృతమైన సారాంశములు అను విషయమును యేసు జ్ఞాపకము చేశాడు. 2వదిగా ఈ 2 నియమములు ప్రేమ అను పదములో వ్యక్తపరచబడిన విషయమును గమనించండి. దేవుని ప్రేమించుట మరియు పొరుగువారిని ప్రేమించుట. రోమాపత్రిక 13:9 మరియు గలతీ పత్రిక 5:14 పౌలు ఇలాంటి ప్రకటనలనే చేస్తూ ధర్మశాస్త్రమంతా పొరుగువాని పట్ల ప్రేమ అను విషయము ద్వారా క్రోడీకరించబడవచ్చని చెప్పాడు. మరొక మాటలో దేవుని ప్రేమించుట మరియు పొరుగువానిని ప్రేమించుట ధర్మశాస్త్రములోని 2 భాగములు మాత్రమే కాదు, వాస్తవానికి ఈ ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటిని క్రోడీకరిస్తాయి. దేవుని ప్రేమించుట ధర్మశాస్త్రమంతటికి ఒక సారాంశమై ఉన్నది, మరియు పొరుగువానిని ప్రేమించుట ధర్మశాస్త్రమంతటికి మరొక సారాంశమై ఉన్నది. కాబట్టి పాపము అనున్నది దేవుని పట్ల మరియు పొరుగువాని పట్ల ప్రేమ లేకపోవుట అని చెప్పవచ్చు. కనీసం ప్రతి పాపము దేవుని ప్రేమించకపోవుట అయున్నదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన మన హృదయములలో అత్యున్నత స్థానమును కలిగిలేడని అది తెలియజేస్తుంది. ప్రతి పాపము ఆయన స్వభావమును తిరస్కరించుట, ఆయన అధికారము మీద తిరుగుబాటు చేయుట మరియు ఆయన నిబంధనను ఉల్లంఘించుట అయున్నది. మరియు ప్రతి పాపము మన పొరుగువారిని కూడా ప్రేమించకపోవుట అయున్నది. అది దేవుని స్వరూపమైన మన పొరుగువానిలో దేవుని స్వభావము మరియు అధికారం యొక్క ప్రతిబింబమును తృణీకరిస్తుంది. దేవుని నిబంధన ఆశీర్వాదముల ద్వారా మన పొరుగువాని మేలును వెదుకుటలో అది విఫలమవుతుంది. వేదాంత శాస్త్రము 101లో పాస్ అవ్వకుండా వారు ఉత్తీర్ణులు కాలేరని నేను నా విద్యార్థులకు చెబుతుంటాను. మరియు ఆ వేదాంత శాస్త్రము 101 ఒక చిన్న కథనము మాత్రమే అని తరువాత వారికి చెబుతాను. దేవుడు దేవుడయ్యున్నాడు మరియు మీరు కాదు. పాపము నేనే దేవుడను అని చెబుతుంది. పాపము దేవుని, దేవుని మహిమను, దేవుని ఘనతను, దేవుని చిత్తమును, దేవుని రాజ్యమును ప్రక్కనబెట్టి మన సొంత మహిమను, మన ఘనతను, మన చిత్తమును, మన రాజ్యమును కేంద్రముగా చేస్తుంది. కాబట్టి వేదాంత శాస్త్రము 101 తరువాత వేదాంత శాస్త్రము 102 వస్తుంది. దేవుడు దేవుడయ్యున్నాడు కాబట్టి మీ దేవుడైన యెహోవాను మీరు పూర్ణ మనస్సుతో, ఆత్మతో, మనస్సుతో మరియు బలముతో ప్రేమించవలెను. మరియు మీరు దేవుడు కాదు కాబట్టి లోకము మీ చుట్టూ తిరుగుటలేదు. మీరు మిమ్మును వలె మీ పొరుగువారిని ప్రేమించవలెను. కాబట్టి అవును, పాపము ప్రధానముగా ఇతరులను ప్రేమించకపోవుటయే. అది మిమ్మును మీరు ప్రేమించుట, అది మిమ్మును మీరు కేంద్రముగా చేసుకునుట. కాబట్టి దేవునికి పూర్ణ విధేయత చూపుట అనగా పాపమును చేయకుండా ఆయనను ప్రేమించుటయే. అది దేవుని ప్రేమించుట మరియు అది ఇతరులను ప్రేమించుట అయ్యున్నది. పాపం యొక్క ప్రేమలేని గుణమును గుర్చి మానవాళి పాపములో పడిన సందర్భము దృష్ట్యా ఆలోచన చేద్దాము. నిషేధించబడిన ఫలమును గూర్చి దేవుడు అబద్ధమాడాడని చెప్పి సర్పము హవ్వను శోధించాడు. అయితే ఫలమును తింటే ఆమె మరణించదుగాని ఆమె దేవుని వలె మారిపోతుంది అని అతడు చెప్పాడు. ఆమె ఆ ఫలమును తినిన తరువాత ఆదాము కూడా అదే అబద్ధమును నమ్మి అతడు కూడా కొంత భుజించాడు. ఇప్పుడు ఆదాము హవ్వలు దేవుని పట్ల మరియు పొరుగువాని పట్ల ప్రేమలేని గుణమును ఎలా చూపారు? దేవుని నిబంధన ధర్మశాస్త్రమునకు విరోధముగా తిరుగుబాటు చేయుట ద్వారా మరియు దేవుని సత్యమునకు బదులుగా సర్పము యొక్క అబద్ధములను నమ్ముట ద్వారా వారు దేవుని పట్ల ప్రేమలేని గుణమును చూపారు. ఆదామును పాపము చేయునట్లు శోధించుట ద్వారా, ఆయనలోని దేవుని స్వరూపమును బట్టి అసంతృప్తిని వ్యక్తపరచుట ద్వారా, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపు అతని మేలును కూరుటలో విఫలమగుట ద్వారా హవ్వ ఆదాము పట్ల ప్రేమలేని గుణమును చూపింది. అదేవిధముగా హవ్వ మోసపోయినప్పుడు ఆమెను సరిదిద్దుటలో విఫలమగుట ద్వారా ఆమెలో మరియు అతనిలో ఉన్న దేవుని స్వరూపము పట్ల అసంతృప్తిని వ్యక్తపరచుట ద్వారా మరియు ఆమె మీద ప్రతికూల ప్రభావములను చూపిన పాపమును చేయుట ద్వారా ఆదాము హవ్వ పట్ల ప్రేమలేని గుణమును చూపాడు. మరియు మానవులందరి విషయములో ఇదే వాస్తవమై ఉన్నది. ఆదాము హవ్వల మొదటి పాపమును పోలిన విధముగానే సత్యమును తిరస్కరించుట ద్వారా ఆయన దయ పట్ల అపనమ్మకమును చూపుట ద్వారా మరియు ఆయన అధికారముపై తిరుగుబాటు చేయుట ద్వారా ప్రతి మానవ పాపము దేవుని గూర్చి ఇదే అభిప్రాయమును కలిగి ఉంటుంది. క్లుప్తంగా, ప్రతి మానవ పాపము దేవుని పట్ల సరి అయిన నిబంధన ప్రేమను కనుపరచుటలో విఫలమవుతుంది. మరియు ప్రతి మానవ పాపము మన పొరుగువారికి సరి అయిన నిబంధన ప్రేమను చూపుటలో విఫలమవుతుంది. వారికి విరోధముగా మనము ప్రత్యక్షంగా పాపము చేసినా లేక పరోక్షముగా పాపము చేసినా, మన క్రియల ద్వారా పాపము చేసినా లేక క్రియలు లేకుండా పాపము చేసినా, మన పాపము ఎల్లప్పుడూ ఇతర ప్రజలకు హాని కలిగిస్తుంది. అది వారిలోని దేవుని స్వరూపమును అగౌరవపరుస్తుంది. అది వారి మేలును కోరుటలో విఫలమవుతుంది. పాపం యొక్క భ్రష్టత్వము మరియు ఫలితముల ద్వారా అది వారి జీవితములను నాశనము చేస్తుంది. వారు ప్రేమ ద్వారా పురికొల్పబడినంత వరకు దేవుని నియమములను ఉల్లంఘించుటకు వారికి అనుమతి ఉన్నది అని నమ్ము క్రైస్తవులను మీరు ఎప్పుడైనా కలిశారా? లేక వారు దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తే ఇతరులను ప్రేమించనవసరము లేదని నమ్మిన ప్రజలను చూశారా? ఈ రెండు రకముల ప్రజలు పొరపాటు పడుతున్నారు. దేవుని నిబంధన కోరు విధముగా వారిని మనము గౌరవించినప్పుడు మాత్రమే మనము దేవుని మరియు మన పొరుగువారిని ప్రేమిస్తాము. మరియు అవి నిబంధన ప్రేమ ద్వారా పురికొల్పబడినప్పుడు మాత్రమే మన క్రియలు దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తాయి. ఇందుమూలముగానే పాపము చేయుట చాలా సులభముగా ఉంటుంది. మనము దేనిని నిర్లక్ష్యము చేస్తున్నామో పాపము పట్టించుకోదు. మనము దుర్నీతిపరులుగా ఉన్నా లేక ప్రేమలేని వారిగా ఉన్నా పాపము గెలుస్తుంది. అందువలనే విశ్వాసులు పాపము యొక్క స్వభావమును అర్థము చేసుకునుట చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే మనము దానిని అర్థము చేసుకున్నప్పుడు దానిని తప్పించుకునుటకు మనము సరి అయిన విధముగా సిద్ధపడతాము, మరియు దాని ద్వారా మనకు కలుగు రక్షణను మనము మరి ఎక్కువగా మెచ్చుకుంటాము. పాపము యొక్క శాపము అను మన పాఠములో ఇప్పటి వరకు మనము మానవ పాపము యొక్క ఆరంభమును విశదీకరించాము, మరియు పాపం యొక్క ప్రధానమైన స్వభావమును వర్ణించాము. ఇప్పుడు మన మూడవ ప్రధానమైన అంశమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. అది పాపము యొక్క పరిణామములు. సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంత శాస్త్రములో వాస్తవిక పాపము అను పదము మానవాళి చేసిన మొదటి పాపము యొక్క పరిణామములను సూచిస్తుంది. వాస్తవిక పాపము యొక్క వివరములను పలువురు వేదాంతవేత్తలు పలు విధాలుగా వివరించారు. కానీ ప్రతి సందర్భములోనూ దృష్టి ఈ క్రింది విషయముల మీద కేంద్రీకరించబడింది. ఆదాము పాపములో పడిపోవుట కారణముగా ఆదాము యొక్క ప్రాకృతిక వారసులు జన్మించిన స్థితి, ఆదాము చూపిన విధేయత, అతనిలో నుండి స్వాభావికముగా జన్మించిన ప్రతి మానవ మాతృని మీద ప్రతికూలముగా ప్రభావము చూపింది. కేవలం యేసు మాత్రమే వాస్తవిక పాపమును తప్పించుకున్నాడు. క్లుప్తమైన పదములలో వాస్తవిక పాపము అనగా ఒక వ్యక్తి జన్మించిన నాటి నుండి కలిగియున్న పాపము, మరియు ఒక వ్యక్తి ఈ పాపమును తప్పించుకొనలేడు. జన్మించిన ప్రతి వ్యక్తి ఈ విషయమును అంగీకరించాలి, ఎందుకంటే ప్రజలు పాపభరితమైన వంశక్రమములో జన్మిస్తారు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక సింహము గొర్రెపిల్లకు జన్మనివ్వలేదు, మరియు ఒక పాపి అయిన మనుష్యుడు అనగా ఆదాము వారసుడు దేవుని ఎదుట నీతిమంతునిగా ఉండు ఒక పవిత్రమైన వ్యక్తికి జన్మనివ్వలేడు. మరియు ఇది ఇప్పటికే ఉనికిలో ఉన్న పాపమై ఉన్నది. దానిని మనము మన ఆలోచనల ద్వారా చేయకపోవచ్చు, మాటల ద్వారా చేయకపోవచ్చు, మన క్రియల ద్వారా చేయకపోవచ్చు, కానీ అది ఉనికిలో ఉంటుంది, మరియు మన మధ్యలో దానిని తప్పించుకోగల వారు ఎవ్వరూ లేరు. దీనినే వాస్తవిక పాపము అని పిలుస్తారు. 51వ కీర్తనలో దావీదు చెప్పినట్లు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఈ పాఠములో మన ఉద్దేశముల కొరకు మానవాళి పాపములో పడిపోవుట వలన కలిగిన మూడు పరిణామములను మనము చూద్దాము. అవి భ్రష్టత్వము, ఎడబాటు మరియు మరణము. భ్రష్టత్వముతో ఆరంభిద్దాము. ఆదాము హవ్వలు మంచి చెడ్డల తెలివిని వృక్షఫలమును తినినప్పుడు అది వారికి చేసిన హానిని మీరు జ్ఞాపకము చేసుకునవచ్చు. హిప్పో పట్టణ బిషప్ అయిన అగస్టిన్ పాపములేని స్థితిని పొస్సే నాన్ పెక్కరే అనగా మానవాళికి పాపమును తప్పించుకుని సామర్థ్యము ఉన్నది అని వర్ణించాడని మనం ఇంతకుముందు ప్రస్తావించాము. ఆదాము హవ్వలు పాపము చేసిన తరువాత తమ సామర్థ్యతను కోల్పోయి పాపము చేయు సామర్థ్యమును మాత్రమే పొందుకున్నారు. వారి నూతన స్థితిని అగస్టిన్ నాన్ పొస్సే నాన్ పెక్కరే అనగా పాపమును తప్పించుకునుటకు అసమర్థత అని వర్ణించాడు. ఆదాము హవ్వలు అనుభవించిన భ్రష్టత్వము దేవుని సంతోషపరచి ఆయన ఆశీర్వాదములను పొందుకునుటకు వారు కలిగి ఉండిన సామర్థ్యతను తొలగించింది, మరియు పాపము చేయు సామర్థ్యమును మరియు దేవుని శాపములను పొందుకుని యోగ్యతను మాత్రమే వారిలో మిగిల్చింది. ఇప్పుడు ఆదికాండం 3:12-13 వచనములలో మనము చూస్తున్నట్లు అసంపూర్ణముగానైనా ఆదాము హవ్వలు తమ పాపములను ఒప్పుకున్నారు. తరువాత వచనములలో దేవుడు వారి పట్ల కొంత సౌమ్యతను చూపాడు. వారు చేసిన పాపము కొరకు ఆయన వారిని వెంటనే చంపి ఉండేవాడే, కానీ ఆయన అలా చేయలేదు. బదులుగా ఆయన వారికి కరుణను చూపాడు. ఆదికాండము 3:15 వచనంలో వారిని తమ పాపము మరియు దాని యొక్క ప్రభావముల నుండి విమోచించుటకు ఒక విమోచనకర్తను పంపుతానని కూడా ఆయన వాగ్దానము చేశాడు. ఆదాము హవ్వలు వ్యక్తపరిచిన విశ్వాసము మరియు పశ్చాత్తాపము ద్వారా దేవుడు వారి ఆత్మలను నూతనపరిచి వారిలోని పాపమును తప్పించుకుని సామర్థ్యతను పునరుద్ధరించాడు. దురదృష్టవశాత్తు వారి వ్యక్తిగత పునరుద్ధరణ వారి యొక్క ప్రాకృతిక వారసులకు ఇవ్వబడలేదు. మిగిలిన మానవాళి అంతా పాపమును తప్పించుకునుటకు అసమర్థతలోనే జన్మించుటకు విడిచిపెట్టబడింది. యోహాను సువార్త 8:31-44 వచనములు మరియు రోమాపత్రిక 6:6-20 వచనముల వంటి చోట్ల యేసు మరియు పౌలు ఈ నైతిక భ్రష్టత్వ స్థితిని పాపమునకు బానిసులగుటితో పోల్చారు. ఆదాము హవ్వలను రక్షించినట్లు దేవుడు మనలను రక్షించు వరకు మనము ఈ భ్రష్టస్థితిలోనే ఉంటాము. లూకాసు వార్త 6:43-45 యేసు మన భ్రష్టస్థితిని చెడ్డ ఫలములను మాత్రమే ఇచ్చు చెడ్డ చెట్టుతో పోల్చాడు. రక్షణ లేని పతనమైన మానవాళి బాహ్యముగా ఏమేలును చేయనే లేదని ఆయన ఉద్దేశ్యము కాదు. వారు ఇప్పటికీ తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారు, పౌర నియమములను మొదలగు వాటిని పాటిస్తారు కూడా. అయితే పాపము యొక్క భ్రష్టత్వము దేవుని ధర్మశాస్త్రమును గౌరవించి కార్యములను చేయకుండా, లేక దేవుని పట్ల మరియు పొరుగువాని పట్ల నిబంధన ప్రేమతో కార్యములను చేయకుండా వారిని ఆటంకపరుస్తుంది. కాబట్టి వారు చేయు ప్రతి పని పాపము అను మచ్చను కలిగి ఉంటుంది. రోమాపత్రిక 8:6-8 పౌలు సెలవిచ్చినట్లు, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. విచారకరముగా పతనమైన మానవాళి విషయములో మన భ్రష్టత్వము పాపము చేయకుండా తప్పించుకున్నటలో మనము కలిగి ఉన్న అసమర్థతకు మాత్రమే పరిమితము కాదు, అది మానవ స్వభావములోని ప్రతి కోణమునకు వ్యాపిస్తుంది. ఈ భ్రష్టత్వము యొక్క వ్యాప్తిని పలు వేదాంత శాస్త్ర సంప్రదాయములు పలు విధాలుగా అర్థము చేసుకుంటాయి. అయితే మన మానవ స్వభావములోని ప్రతి కోణము మన శరీరములు మరియు ప్రాణములతో సహా ప్రభావితము చేయబడింది అని మనమంతా ఒప్పుకోవచ్చు. ఉదాహరణకు ఆదికాండము 3:16-19 దేవుడు సెలవిచ్చినట్లు మన శరీరములు శ్రమను అనుభవించి మరణిస్తాయి. రోమాపత్రిక 3:11 పౌలు సూచించినట్లు మన మనస్సులు అవగాహన లేనివిగా ఉన్నాయి. 1 యోహాను పత్రిక 2:16 యోహాను సూచించినట్లు మన హృదయములు పాపమును లోభముతో నిండి ఉన్నాయి. పాపము మన జీవితములలో వంచుచున్నదిగా ఉన్నది, అది మన పతనమైన అస్తిత్వములోని ప్రతి భాగమును అనగా మన శరీరములు, మన ఆత్మలు, మన మనస్సులు, మన కోరికలు, మన ఆలోచనలు మరియు మిగిలినవన్నిటినీ భ్రష్టము చేస్తుంది. ఫలితముగా మనలో నుండి ప్రవహించు ప్రతిదానిని అనగా మన ఆలోచించు, చేయు మరియు భావించు ప్రతిదానిని అది భ్రష్టము చేస్తుంది. మనము క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు అన్ని కోణములలోనూ ఆయనను సంతోషపరచు సామర్థ్యమును దేవుడు మనలో నూతనపరుస్తాడు. కానీ ఇప్పటి వరకు రక్షణ పొందని వారి విషయములో వారు చేయు ప్రతిదానిలోనూ పాపము వ్యక్తపరచబడుతుంది. మనము విశ్వసించకముందు భ్రష్టత్వము మనలో ఉత్పత్తి చేయు వాటిని గూర్చి లేఖనము మాట్లాడు 3 విధానములను చూద్దాము, మరియు మనము హత్తుకొను పాపభరితమైన భావనలతో ఆరంభిద్దాము. దేవుని ఉద్దేశములు మరియు నిషేధించబడిన ఫలము యొక్క ప్రభావములను గూర్చి సర్పము చెప్పిన అబద్ధములను నమ్మినప్పుడు హవ్వ యొక్క భావనలు భ్రష్టమైపోయాయి. ఆ ఫలము తినుటకు యోగ్యమైనది అని నిర్ధారించినప్పుడు ఆదాము యొక్క భావనలు కూడా భ్రష్టమైపోయాయి. అయితే దేవుని శాపము ద్వారా మానవులందరికీ అవి అందించబడుట ఆ భ్రష్టత్వముల యొక్క అత్యంత ఘోరమైన పర్యవసానమయ్యున్నది. ఇంతకుముందు పాఠములో మనము చూసినట్లు భావనాత్మకముగా ఆలోచించు మానవ సామర్థ్యమును పాపము నాశనము చేసింది, మరియు అబద్ధ ఆలోచనలు నిజమని నమ్మునట్లు మనలను పురికొల్పింది. పాపము కొన్ని విధాలుగా మనలను మతిస్థిమితము లేనివారిగా చేస్తుంది అని ప్రసంగి గ్రంథము 9:3 మరియు యిర్మీయా గ్రంథము 17:9 బోధిస్తాయి. దేవుడు గణపరచు దానిని మనము గణపరచము, మరియు మనలను మనము చెడుతనమునకు సమర్పించుకుంటాము. పాపముతో నిండిన మనస్సులు దేవుని ఆశ్చర్యకార్యముల యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకొనలేవని 2 కొరింథీయులకు 29:2-4 సెలవిస్తాయి. పాపము మనలను అబద్ధములను హత్తుకున్నట్లు చేస్తుంది అని, సత్యమును అంగీకరించకుండా నిరోధిస్తుంది అని యోహాను సువార్త 8:43-47 బోధిస్తాయి. ఎఫెసీ పత్రిక 4:17-18 పాపము యొక్క ప్రభావమును పౌలు ఈ విధముగా వర్ణించాడు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. పాపము మన భావనలను భ్రష్టము చేస్తుంది, కాబట్టి మనము సత్యమును నమ్ముటలో విఫలమవుతాము. ఇంకా ఘోరమైన విషయము ఏమిటంటే మనము కలిగియుండు అబద్ధ భావనలు స్వయంగా పాపభరితమైనవై ఉన్నవి. మనము అర్థము చేసుకునుటకు కష్టమైన భావనలను అపార్థము చేసుకునుట లేక నేర్చుకునుటకు మనకు అవకాశము దొరకని వాటిని గూర్చి అజ్ఞానులుగా ఉండుట పాపము కాదు. అయితే అబద్ధ సిద్ధాంతమును మరియు బైబిల్కు వ్యతిరేకమైన ఆలోచనలను ఉద్ఘాటించుట పాపమై ఉన్నది. ఇందుమూలముగానే 1 తిమోతి 6:3-5 అబద్ధ బోధకుల యొక్క ఉద్దేశపూర్వక అజ్ఞానత మరియు భ్రష్టమైన మనస్సుల కారణముగా పౌలు వారిని పాపులు అని పిలుస్తున్నాడు. అబద్ధ సిద్ధాంతములు మరియు తప్పుడు ఆలోచనలు దేవుని సత్యమును మరుగుచేయు అబద్ధములై ఉన్నాయి, మరియు అవి మనలను మరింత పాపములోనికి నడిపిస్తాయి. దేవుడు దేవుడయ్యున్నాడు, మరియు ప్రతి విషయమును ఖచ్చితముగాను సరిగాను ఎరిగియుండుటకు ఆయన యోగ్యుడు. సత్యుడైన వాని తెలుసుకొని సరి అయిన సిద్ధాంతములను కలిగియుండుటకు మనము బద్ధులమై ఉన్నాము. ఎందుకంటే సరి అయిన సిద్ధాంతము దేవునిని మరియు ఆయనతో మన అనుబంధమును వర్ణిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మన ఉత్తమమైన ఆలోచనకు మరియు ఆయనను గూర్చి వీలైనంత సరిగా ఆలోచన చేయుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి సరి అయిన సిద్ధాంతము దేవుని గణపరుస్తుంది. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. అది ఆయనకు గౌరవమును ఇస్తుంది. ఆయన నిజముగా ఏమై ఉన్నాడో మనము తెలుసుకొనగోరుచున్నాము. ఆయన తనను గూర్చి మనకు బయలుపరిచిన సత్యమును మనము తెలుసుకొనగోరుచున్నాము. అవును, లేఖనం యొక్క ఉద్దేశ్యము అదే అయ్యున్నది, మరియు మనము దానిని తెలుసుకోగలము. రెండవదిగా, అబద్ధ సిద్ధాంతము అబద్ధ జీవనశైలిలోనికి నడిపిస్తుంది. కాబట్టి క్రొత్త నిబంధన దానిని గూర్చి కఠినముగా మాట్లాడుతుంది. అది పాపములోనికి నడిపిస్తుంది, దేవుని నుండి దూరముగా నడిపిస్తుంది. మనము దేవుని సరిగా అర్థము చేసుకోలేనప్పుడు, దేవుని గురించి మనకు ఒక అబద్ధ అభిప్రాయము ఉన్నప్పుడు మనము ఒక వక్రమైన జీవితమును జీవిస్తాము. ఆయన ఆశించిన విధముగా మనము ఆయనను సేవించలేము. ఇందువలనే క్రొత్త నిబంధన అబద్ధ సిద్ధాంతమును గురించి చాలా కఠినముగా మాట్లాడుతుంది. మన భ్రష్టత్వం యొక్క రెండవ పరిణామము మనము కలిగి ఉండే పాపభరితమైన ప్రవర్తనలు అయ్యున్నది. ఆదాము హవ్వల నడత వారి పాపములో అత్యంత స్పష్టమైన విషయమై ఉన్నది. నిషేధించబడిన ఫలమును భుజించుట. ఆ కాలము మొదలుకొని మానవాళిని పట్టి పీడిస్తున్న ప్రవర్తనా పాపములన్నిటికీ ఈ పాపము ఒక మాదిరిగా పనిచేసింది. ఆ సమయము తరువాత 6:5 మనము చదువునట్లు, మానవాళి యొక్క పాపభరితమైన ప్రవర్తనతో దేవునికి ఎంత కోపము వచ్చిందంటే ఆయన మానవజాతి అంతటినీ జలప్రళయము ద్వారా నాశనము చేశాడు, మరియు లోకమును మరలా నింపుటకు నోవహును మరియు అతని కుటుంబమును మాత్రమే రక్షించాడు. విచారకరముగా మానవాళి ఈసారి కూడా సరిగా ప్రవర్తించలేదు. ఇప్పటికీ మనము అన్ని రకముల ప్రవర్తనా పాపములను చేస్తాము. వాస్తవానికి రోమాపత్రిక 1:5 దేవుడు మనలను మన పాపభరితమైన వాంఛలకు అప్పగించేశాడు, కాబట్టి మనము ఎంతగా పాపము చేస్తామని పౌలు వాదించాడు. ఇదే అధ్యాయములో మన రక్షణ లేని పతనమైన స్థితిలో మనము కలిగియుండే ప్రవర్తనలను పౌలు భయానకముగా వర్ణించాడు. రోమాపత్రిక 1:29-32 పౌలు వ్రాసిన మాటలను వినండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిదేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమేగాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
20వ శతాబ్దము ఆరంభమైనప్పుడు లోకములో, ముఖ్యముగా పాశ్చాత్య లోకములో ఎంతో ఆశయావాదము ఉండేది. ఇది విజ్ఞానములో పురోగతి కారణముగా, విద్య విరివిగా అందుబాటులో ఉండుట కారణముగా, అన్ని ఆవిష్కరణల కారణంగా, సాంకేతిక పరిజ్ఞాన పురోగతి కారణముగా మొదలగు వాటి కారణంగా ఇది జరిగింది. మరియు 20వ శతాబ్దము యుద్ధము అనేది లేని ఒక సమాధాన శతాబ్దముగా ఉంటుంది అనే గొప్ప ఆశయవాదము తత్వవేత్తలలో, సామాజిక వైజ్ఞానికులలో మరియు కొంతమంది ఉదారవాద వేదాంతవేత్తలలో కూడా ఉండేది. 20వ శతాబ్దమును మానవ తర్కము పాలిస్తుంది, మరియు తార్కికమైన జీవులు ఒకరినొకరు చంపుకొనకుండా ఉంటారు. కాబట్టి సమాధానముతో నిండియుండు ఒక శతాబ్దములోనికి మనము ప్రవేశించుచున్నాము అను ఈ గొప్ప నిరీక్షణలోనే ఒక సమస్య కనిపిస్తుంది. మార్క్స్ వాదములో కూడా ఇదే సమస్య ఉంది. దానిలో ఒక ఆశయవాద మానవ శాస్త్రము ఉన్నది, కానీ దానిలో పాప సిద్ధాంతము లేదు కాబట్టి అది సామాజిక విపత్తులకు దారితీసింది. అయితే ఏమి జరిగింది? మొదటి ప్రపంచ యుద్ధము జరిగింది, బోల్షెవిక్ విప్లవం జరిగింది, హోలోకాస్ట్, రెండవ ప్రపంచ యుద్ధము, హిట్లర్, నాజీవాదము, ఇంకా ఇలా లెక్క పెడుతూ పోవచ్చు. కాబట్టి ఫలితంగా 20వ శతాబ్దములో సుమారుగా 11,28,00,000 మంది ప్రజలు యుద్ధముల వలన మరణించారు. నేను కేవలం యుద్ధములను గూర్చి మాత్రమే మాట్లాడుతున్నాను. దీనిలో పౌరులు మరియు సైనికులు ఉన్నారు, మరియు ఇవి కేవలం అధికారికంగా నమోదు చేయబడిన గణాంకాలు మాత్రమే. ఇది అంతకుముందు 4 శతాబ్దములలో జరిగిన మరణముల కంటే 4 రెట్లు ఎక్కువ. ఇది మనకు ఏమి తెలియజేస్తుంది? సామాజిక పరిస్థితులు మాత్రమేగాక ఏదో సరిగా లేదు. జ్ఞానమంతా కూడబెట్టి విజ్ఞానం యొక్క పురోగతి మరియు నాగరికత యొక్క ప్రగతి తరువాత కూడా మానవ స్వభావములో ఏదో ఒక ప్రాథమిక సమస్య ఉంది, మరియు దీనినే క్రైస్తవులమైన మనము పాపము అని పిలుస్తాము. ఇప్పుడు మీడియా వారి మధ్యలో, అధ్యయన రంగములో మొదలగు వాటిలో ఇది ఉపయోగించబడు పదము కాదు. అయినను రెయిన్హోల్డ్ నీబర్ చెప్పినట్లు పాపము అను క్రైస్తవ సిద్ధాంతము సిద్ధాంతములన్నిటిలో తక్కువ ఖ్యాతిని పొందినదై ఉన్నది. అయినను దీనికి మన యొద్ద ఎంతో అనుభవాత్మక ఆధారము ఉన్నది. మన భ్రష్టత్వము వలన కలుగు 3వ పరిణామము పాపాత్మక భావోద్వేగాలు. మనం ఇంతకుముందు చూసినట్లు దేవుని ధర్మశాస్త్రములోని మొదటి 2 గొప్ప ఆజ్ఞలు ప్రేమను గూర్చిన ఆజ్ఞలయ్యున్నవి. మొదటిది దేవుని ప్రేమించుట, మరియు 2వది మన పొరుగువారిని ప్రేమించుట. అవును, ప్రేమ ఒక భావము అయ్యున్నది, కనీసము కొంతవరకైనా. మన జీవితములోని ప్రతి భాగములో మనము విధేయులగునట్లు అది మనలను పురికొల్పుతుంది. కాబట్టి పాపభరితమైన భ్రష్టత్వము మన భావోద్వేగాల మీద ప్రభావము చూపుతుంది అను విషయం మనకు ఆశ్చర్యమును కలిగించకూడదు, మరియు అది దేవుని మరియు మన పొరుగువారిని ప్రేమించకుండా మనకు ఆటంకం కలిగిస్తుంది. మరియు ఈ ప్రేమలో నుండి వెలువడు నీతిగల భావోద్వేగాలను వ్యక్తపరచకుండా మనకు ఆటంకం కలిగిస్తుంది. ఆదాము హవ్వల భావోద్వేగాల భ్రష్టత్వము వారు చేసిన పాపములోను, దాని యొక్క తక్షణ పర్యవసానాలలోను, మరియు దాని యొక్క నిలిచియుండు శాపములోనూ కనిపిస్తుంది. ఉదాహరణకు ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనములో నిషేధించబడిన ఫలము ఇచ్చు జ్ఞానమును హవ్వ ఆశించింది. 7 నుంచి 10 వచనాలలో తమ దిగంబరత్వమును బట్టి ఆదాము హవ్వలు సిగ్గునొందారు, మరియు 16వ వచనములో వారి భావోద్వేగములు మరియు కోరికలు వారి యొక్క వైవాహిక అనుబంధము మీద ప్రభావము చూపు విధానమును దేవుడు శపించాడు.
మరియు ప్రతి మానవుని యొక్క భావోద్వేగాలను కూడా పాపము ఇదే విధముగా భ్రష్టము చేస్తుంది. మనమంతా దురాశ, లోభము, అహంకారము, ద్వేషము, అవినీతితో కూడిన కోపము మరియు అన్ని రకముల పాపపు భావోద్వేగాలతో సతమతమవుతాము. మార్కుసువార్త 7వ అధ్యాయము 21-22 వచనాలలో యేసు సెలవిచ్చినట్లు, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలును, విభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. మనము ఒక పనిని చేయుటకు ముందే మన పాపపు భావోద్వేగాలు మరియు కోరికలు పాపభరితమైన ఆలోచనలు మరియు ప్రవర్తన వైపుకు మనలను ఆకర్షిస్తాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలలో యాకోబు దీనిని గురించి ఇలా సెలవిచ్చుచున్నాడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగ పాపము పరిపక్వమై మరణమును కనును. మన పాపపు స్వభావములో దేవుని ధర్మశాస్త్రమునకు బాహ్య విధేయత చూపుట కూడా అసాధ్యమవుతుంది. కాని మన భావాత్మక భ్రష్టత్వమును మరియు మనము ప్రేమించవలసిన విధముగా దేవునిని మరియు మన పొరుగువానిని ప్రేమించుటలో మన అసమర్థతను గూర్చి మనము ఆలోచన చేయునప్పుడు ఆయన రక్షించు కృప లేకుండా దేవుని సంతోషపరచు శక్తి మనకు లేదని స్పష్టమవుతుంది. భ్రష్టత్వము మానవాళి పాపములోనికి పడిపోవుట యొక్క ఘోరమైన పరిణామములలో ఒకటి అని మనము చూశాము. కాబట్టి దేవుని నుండి మరియు ఇతర మానవుల నుండి మన ఎడబాటును ఇప్పుడు చూద్దాము.
పాపము యొక్క ప్రభావమును అతిగా ఉద్ఘాటించుట సాధ్యము కాదు. మొదటిగా, పాపము యొక్క జీతము మరణమయ్యున్నది. పాపము వలన మానవులు మరణమును అనుభవిస్తారు. మనమంతా పాపము వలన మరణిస్తాము. రెండవదిగా, పాపము వలన మనము దేవునికి దూరమయ్యాము. మన అనుబంధము తెగిపోయింది. మరియు మన పాపము కారణముగా ఆయనతో మనము మరలా అనుబంధము కలిగి ఉండే హక్కు మనకు లేదు. మూడవదిగా, మనలో ఒకరికొకరి మధ్య ఉన్న అనుబంధములు పాపము కారణముగా తెగిపోయాయి, విరిగిపోయాయి, నాశనమైపోయాయి. మనము మన అవసరతలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తాము కాబట్టి, మరియు ఇతరుల కంటే మనకు మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాము కాబట్టి, గర్వము, స్వార్థము మరియు మోసముతో నిండి ఉన్నాము కాబట్టి, మనమంతా పూర్ణ అన్యోన్యతను కనుపరుచుటలో విఫలమవుతాము. కాబట్టి ఇదంతా కేవలం పాపం వలనే జరిగింది. మానవులు దేవునితో సహవాసము కలిగి లోకమును పాలించుట కొరకు దేవుని స్వరూపములుగా సృజించబడ్డారు. ఏదైనా తోటను భూమి అందంతటా వ్యాపింపజేయు బాధ్యత మనకు ఇవ్వబడినది. తద్వారా సృష్టి యావత్తు దేవుని యొక్క భూలోక రాజ్యము అవుతుంది. ఆ రాజ్యములో దేవుడు నివసిస్తాడు మరియు తన సన్నిధిని మన మధ్యన ఉంచుతాడు. దేవుని ఉపప్రతినిధులుగా లేక సామంతరాజులుగా సృష్టిని ప్రేమతో మరియు సహకారముతో పాలిస్తూ మనము ఒక ఐక్యత గల జాతిగా కూడా నివసించవలసి ఉండెను. అయితే పాపము దేవునితో మన సహవాసమునకు భంగము కలిగించి ఒకరితో ఒకరము కలిగి ఉండవలసిన అనుబంధములను నాశనము చేసింది. దీనివలన దేవుడు ఆదాము హవ్వలను ఏదేను తోటలో నుండి బయటకు వెళ్లగొట్టాడు. వారు తిరిగి లోనికి ప్రవేశించకుండా ఆపుటకు దాని ద్వారం యొద్ద ఆయన దేవదూతలను కూడా ఉంచాడు అని ఆదికాండము 3:24 సెలవిస్తుంది. ఫలితముగా మానవాళి దేవుని సన్నిధికి మరియు భద్రతకు దూరముగా అరణ్యములో నివసించున్నట్లు తోలివేయబడింది. మరియు ఆదికాండము 4:6 మనము నేర్చుకున్నట్లు అరణ్యములో మానవులు ఒకరికి విరోధముగా మరొకరు లేచుట ఆరంభించారు. కయ్యూను తన సహోదరుడైన హేబేలును హతమార్చాడు మరియు ఇతరులతో దుర్వ్యవహారం చేసిన కొన్ని తరములకు తండ్రి అయ్యాడు. చివరికి మానవులు ఒకరినొకరు ఎంతగా వేధించారంటే నోవహు దినములలో దేవుడు లోకమంతటినీ జలప్రలయముతో నాశనము చేశాడు. ఆ దినములు మొదలుకొని దేవుని నుండి మరియు ఇతర మానవుల నుండి మానవాళి యొక్క ఎడబాటు భయానకమైన రీతిలో కొనసాగింది. ఆదాము హవ్వల వలె మనము దేవుని దృశ్య సన్నిధిలో ఇక నడువలేము. బదులుగా మనము ఆయనను ద్వేషించి ఆయనతో యుద్ధము చేస్తాము. మరియు అబద్ధములు, మోసము, ద్వేషము, కలహము మరియు అనేక ఇతర అనుబంధ సమస్యలు ఇతర ప్రజలతో సమాధానముగాను సహకారముతోనూ జీవించకుండా మనకు ఆటంకం కలిగిస్తాయి. మనము ఇంతకుముందు చూసినట్లు నిషేధించబడిన పండును తిని ఆదాము హవ్వలు దేవుని మీద చేసిన తిరుగుబాటు ఈ ఎడబాటుకు మొదటి కారణమయ్యున్నది. వారి పాపములో మన మొదటి తల్లిదండ్రులు దేవుని అధికారము కంటే ఎక్కువగా తమ అధికారమును ఒక్కానించుటకు ప్రయత్నించారు. అది మానవాళి అంతటినీ దేవునికి విరోధులుగా చేసిన, దేవుని నిబంధనకు విరోధముగా చేయబడిన ద్రోహమయ్యున్నది. తాను ఎఫెసియులకు వ్రాసిన పత్రికలో మానవాళి పాపములో పడిపోవుట పతనమైన మానవులందరూ సాతాను రాజ్యములో చేరుటకు కారణమైనదని పౌలు బయలుపరిచాడు. మనము దేవునికి సన్నిహితులముగా ఉండుట మాని ఆత్మీయ యుద్ధములో ఆయనకు బద్ధశత్రువులమయ్యాము. ఫలితముగా మనలో ప్రతి ఒక్కరూ దేవుని కృప మరియు దయకు దూరముగా ఉంటూ జీవితమును ఆరంభిస్తారు. మన స్వాభావిక శత్రువుగా మాత్రమే మనము ఆయనను ఎరిగియున్నాము. ఎఫెసి పత్రిక 2:1-3 రక్షణకు ముందు తన పాఠకుల యొక్క పరిస్థితిని పౌలు ఈ విధముగా వర్ణించాడు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుభవించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనమందరము ఈ విధముగా జీవించాము అని చెప్పినప్పుడు పౌలు ఈ వర్ణనను ప్రతి రక్షింపబడని పతనమైన మానవునికి అనువర్తించాడు. రోమాపత్రిక 5:10 ఇలాంటి విషయమునే తెలియజేస్తూ పౌలు ఇలా వ్రాశాడు. ఏలయనగా శత్రువులమ్మయుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమైతిమి. మన అనుబంధములో ఆటంకము కలిగినది కాబట్టి లేక ఆయన ప్రసన్నతలో మనము ఉండలేము కాబట్టి మాత్రమే మనము ఆయన నుండి దూరమైపోలేదు. అది దీనికంటే ఎంతో ఘోరమైనది. మానవాళి పాపములోనికి పడిపోవుట మనలను దేవునికి విరోధులనుగా చేసింది. మరియు మిగిలిన మానవులందరితో మన అనుబంధములకు ఇది ఒకే విధముగా హాని కలిగించలేదు గాని పతనము అప్పటికీ అనేక విధాలుగా మనలను ఒకరి నుండి మరొకరిని దూరము చేసింది. అవును, మన పాపము మానవుల మధ్య అనేక విరోధులను సృష్టించింది మరియు యుద్ధములకు కారణమయ్యింది. కానీ మరింత సామాన్యమైన అనుబంధ సమస్యలకు కూడా ఇదే కారణమయ్యింది. ఆదాము హవ్వల మధ్య అవమానమును మరియు వైవాహిక కలహమును సృష్టించిన విధముగానే అది ప్రతి వివాహములోనూ సమస్యలను కలిగిస్తుంది. వారి బిడ్డల మధ్య హింసకు కారణమైన విధముగానే అది ప్రతి సమాజములో కూడా హింసకు కారణమవుతుంది. మనము ఒకరితో ఒకరము అబద్ధములు చెప్పుకుని విధముగా, ఒకరినొకరము ద్వేషించుకుని విధముగా, ఒకరినొకరము గాయపరుచుకుని విధముగా, హింసను అనుభవించు మరియు హింసించు విధముగా అది మనలను ప్రభావితము చేసింది. అది మనలో ఈర్ష, అసూయ, క్షమాపణ లేని గుణమును కలిగిస్తుంది. విశ్వాసుల మధ్య కూడా నిరీక్షణ లేని పాపపు బానిసత్వము నుండి దేవుడు మనలను విమోచించిన తరువాత కూడా మనము ఒకరితో ఒకరము ప్రేమతో మరియు దయతో ఉండుటకు సంఘర్షిస్తాము. యాకోబు పత్రిక 4:1-2 యాకోబు విశ్వాసులకు వ్రాసినట్లు, మీలో యుద్ధములును పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరాశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు. మానవాళి పాపములో పడిపోవుట మనలను దేవుని నుండి మరియు ఒకరి నుండి మరొకరిని దూరము చేసింది. దేవునితోనూ ఇతర ప్రజలతోనూ సమాధానకరమైన ప్రేమగల అనుబంధముల మధ్య నివసించుటకు మనము సృజించబడితిమి. మనము సేవించు దేవుని మన జీవితములకు కేంద్రముగా చేసుకుని కలిసి జీవించుటకు మరియు పనిచేయుటకు మనము సృజించబడితిమి. అయితే పతనము మనలను స్వార్థపరులుగాను, అహంకారులుగాను, ద్వేషించువారిగాను చేసింది. కాబట్టి దేవుని ప్రేమించుటకు బదులుగా మనము ఆయనను వ్యతిరేకిస్తాము. ఇతరులతో నిస్వార్థంగా బ్రతుకుటకు బదులుగా వారు కలిగి ఉన్న దానిని ఆశించి వాటిని మన స్వప్రయోజనాల కొరకు ఉపయోగిస్తాము. లేదు, మనము ఉండగలిగినంత దుష్టులముగా ఇంకా కాలేదు. పతనమైన మానవ అనుబంధములలో కూడా మనము మంచి యొక్క అవశేషాలను చూస్తాము, కానీ అవి ఉండవలసిన విధముగా లేవు. పాపము దేవునితో మన అనుబంధమును నాశనము చేసి ఇతరులతో మన అనుబంధములను ఘోరముగా పాడు చేసింది. దేవుని కృప లేకుండా ఈ సమస్యలకు పరిష్కారం లేదు. ఇప్పటి వరకు భ్రష్టత్వము మరియు ఎడబాటు దృష్ట్యా పాపములోనికి మానవాళి పతనం యొక్క పరిణామములను మనము చూశాము. ఇప్పుడు మరణము అను అంశమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఆదికాండము 2:17 అతడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినిన ఎడల నిశ్చయముగా మరణిస్తాడని దేవుడు ఆదాముకు సెలవిచ్చాడు. తరువాత ఆదాము ఆ పండును తినిన తరువాత దేవుడు ఆదాముకు భౌతిక మరణమునిచ్చి శపించాడని ఆదికాండం 3:19 నివేదిస్తుంది. అయితే మనం ఇంతకుముందు ప్రస్తావించినట్లు ఆదాము పాపము మరియు దాని వలన కలిగిన శాపము కేవలం ఆదాము మీద మాత్రమే ప్రభావము చూపలేదు. ఏది ఏమైనా అతడు మానవజాతి అంతటికీ నిబంధనా శిరస్సుగా ఉన్నాడు కదా. అతడు మన రాజయ్యున్నాడు. కాబట్టి అతడు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసినప్పుడు మన మానవజాతి అంతా అతని అపరాధమును ఫలితముగా మరణమును శాపమును అనుభవించింది. రోమాపత్రిక 5:12-17 పౌలు సెలవిచ్చినట్లు, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెను అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా తీర్పు ఒక అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలెను. దేవుడు ఆదాము పాపమును ఆదాముకు మాత్రమే ఆపాదించక మిగిలిన మానవజాతి అంతటికీ ఆపాదించాడు. కాబట్టి అందరును పాపము చేశారని పౌలు చెప్పాడు. మరియు ఈ అపరాధము మన మరణమునకు కారణమవుతుంది. వాస్తవిక పాపము యొక్క చట్టపరమైన దృష్టికోణములో నుండి ప్రతి మానవుడు కూడా ఆదాముతో సమానముగా అపరాధి అయి ఉన్నాడు. కాబట్టి ఆదాము మరణపాత్రుడైతే అవును, అతడు మరణపాత్రుడే, మనము కూడా మరణపాత్రులమే. అందుకనే అతడు మరణించాడు. మనము క్రీస్తునందు విశ్వాసముంచిన తరువాత కూడా పాపం యొక్క శాపము మన శరీరములకు వ్రేలాడుతుంటుంది. ఫలితముగా ఆదాము వలె మనమంతా కూడా మరణించి మట్టిలోనికి చేర్చబడతాము. ఇప్పుడు దేవుడు శపించిన వెంటనే ఆదాము కనీసం భౌతికముగానైనా మరణించలేదు. మనందరి విషయంలో కూడా ఇదే నిజమయ్యున్నది. దేవుడు మనందరికీ భూమి మీద ఒక భౌతిక ఆయుష్ను అనుమతిస్తాడు. అయితే ఆదాము శపించబడినప్పుడు ఆత్మీయముగా మరణించాడు అని, మరియు అతని ప్రాకృతిక వారసులు కూడా విశ్వసించకముందు ఆత్మీయముగా మరణించారని లేఖనము తెలియజేస్తుంది. ఆత్మీయ మరణమును గురించిన ప్రశ్నకు ఎఫెసి పత్రిక 2వ అధ్యాయము చాలా చక్కగా జవాబిస్తుంది. వాస్తవానికి మనము మన పాపములలోనూ అపరాధములలోనూ మరణించియున్నామని పౌలు చెబుతున్నాడు. మరియు మనము మరణించియున్నాము కాబట్టి ఒక మృతుడు దేవుని సంతోషపరచుటకు ఏమీ చేయలేడు. మరి విశేషముగా పౌలు మన క్రియలను గూర్చి మరియు మన క్రియలలో దేవుడు చూచి విషయములను గూర్చి మాట్లాడుతున్నాడని నా ఆలోచన. మనము ఈ లోకాధిపతిని అనుసరిస్తున్నామని 2వ అధ్యాయములోని ఆ వచనము తర్వాత చెబుతుంది. మనము స్వాభావికముగా అతడు కోరు పనులను చేస్తున్నాము. మనము మన పాపములలో మరణించినప్పుడు మరణమునకు నాయకుడైన సాతానును అనుసరిస్తున్నాము. మనము క్రీస్తులో సజీవులమైనప్పుడు మనకు నూతన జీవము ఇవ్వబడుతుంది. అది ఒక నూతన జీవము. అది మనలను కార్యములు చేయుటకు, దేవునికి ఇష్టమైన కార్యములను చేయుటకు అనుమతించు జీవితము. మరియు అది కేవలము యేసుక్రీస్తు యొక్క జీవితము, మరణము మరియు పునరుద్ధానము, మరియు ఆయన యందు మనము కలిగియుండు విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పౌలు ఎఫెసి పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనాలలో ఇలా మాట్లాడుతూ ఆత్మీయ మరణమును వర్ణించాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. అయినను దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమాయుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. పౌలు వర్ణించిన ప్రజలు భౌతికముగా సజీవులై ఉన్నారు. వారు పాపములో పాలు పంచుకొని ఆత్మీయ యుద్ధములో దేవునితో పోరాడారు. అయితే వారు దేవుని శిక్షావిధికి ఆధీనములో ఉన్నారు. కాబట్టి మరియు దేవుని సంతోషపరచుటకు కావలసిన ఆత్మీయ సజీవత్వము వారిలో లేదు. కాబట్టి పౌలు వారిని చచ్చినవారు అనే పిలుస్తున్నాడు. విశ్వాసులు కూడా ఇదే విధముగా చచ్చిన వారి వలె ఉండేవారని పౌలు చెప్పాడు. క్రీస్తులో ఆత్మీయ జీవమును పొందినంత వరకు పతనమైన మానవులందరూ ఈ ఆత్మీయ మరణస్థితిని అనుభవిస్తారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 10వ వచనములో పౌలు వ్రాసినట్లు, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది. క్రీస్తు మనలో ఉంటే మనకు ఆత్మీయ జీవితము ఉంటుంది అని ఇక్కడ పౌలు చెబుతున్నాడు. అనగా క్రీస్తు మనలో లేకుంటే మనము ఆత్మీయముగా చచ్చిన వారమై ఉన్నాము. ఆదాము పాపములో పడిపోవుట కారణముగా మానవులు సృజించబడిన సమయములో ఆత్మీయ మరణమును అనుభవించారు. తరువాత భౌతిక మరణమును అనుభవించారు. దీనికంటే ఘోరముగా మనము ఒకవేళ ఎన్నడును క్రీస్తును విశ్వసించకయుంటే దేవుని కృప ద్వారా ఎన్నడును పాపం యొక్క శాపము నుండి విమోచించబడకయుంటే నరకములో ఆత్మీయ మరియు భౌతిక మరణమును మనము అనుభవిస్తూనే ఉంటాము. ప్రస్తుత లోకములో ఆత్మీయ మరణము వలనే ఆ అనుభవమును కూడా మనము వివేచించగలుగుతాము. విమోచించబడని వారు నిత్యము ఉనికిలో ఉంటూ శరీరములోనూ మరియు ప్రాణములోనూ నిలిచియుండు పాపం యొక్క శాపమును అనుభవిస్తారు. పాపము యొక్క శాపము వాస్తవమైనది. అయితే దేవుని కృప ద్వారా ఇప్పుడు పాపం యొక్క ప్రభావముతో మనము పోరాడవచ్చు మరియు భవిష్యత్తులో దానిని పూర్తిగా తప్పించుకోవచ్చు. పాపము యొక్క శాపము అను ఈ పాఠములో మానవజాతిలో మరియు మానవ వ్యక్తులలో పాపం యొక్క ఆరంభమును విశదీకరించి పాపం యొక్క కర్తృత్వమును మనము చర్చించాము. దుర్నీతి మరియు ప్రేమ లేకపోవుట పాపం యొక్క ముఖ్య స్వభావమయ్యున్నదని కూడా వర్ణించాము. పాపం యొక్క పరిణామములైన భ్రష్టత్వము, ఎడబాటు మరియు మరణమును కూడా మనము పరిగణించాము. క్రీస్తులో మనకు నిరీక్షణ లేకపోతే మానవ పాపం యొక్క బరువు మనకు నిస్సహాయతను కలిగిస్తుంది. మరియు ఈ పాఠములో మనము చూసినట్లుగా అది చిన్న విషయము కాదు. అది ఈ జీవితములో మనలను భ్రష్టత్వముతో బంధించి నిత్య మరణములోనికి మనలను ఈడ్చుకు వెళ్ళు ఒక ఘోరమైన బరువు అయ్యున్నది. జాన్ బన్యన్ వ్రాసిన ప్రఖ్యాతిగాంచిన పుస్తకమైన ది పిలిగ్రీమ్స్ ప్రోగ్రెస్లో అతడు పాపమును మన వీపుల మీద కట్టబడిన బరువు అని వర్ణిస్తూ దానిని క్రీస్తు శిలువ మాత్రమే తొలగించగలదు అని చెప్పాడు. మన తరువాత పాఠములో మన రక్షకుడు మనలను పాపము యొక్క శాపము నుండి విమోచించినప్పుడు అది ఎలా జరుగుతుందో మనము చూద్దాము.